సహోదర నేవిల్, రాత్రికవల శుభములు. తరగతిగా ఉంది, మరలా మేము తిరిగి వచ్చి అన్నిట్లో అన్ని అయిన ప్రభుని యేసు నామమున మీకు తిరిగి శుభములు చెప్పుకుని మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఆయనకి స్తుతులు. ఆయన ఆశీర్వాదములకు కారణమైన బహున్నతమైన వారమును మీరు అనుభవించి ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఈ ఉదయం నేను వస్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న బాలుని కలిశాను. అతగాడు నాకు ఒక చిన్న బిడ్డలను కాపలా కాస్తున్న ఒక చిన్న లోహ బొమ్మను నాకు బహుమతిగా ఇచ్చాడు. అది చిన్న డాల్టన్ యొక్క చిన్న బిడ్డని నాకు తెలియలేదు. కొన్ని వారాల క్రితము లేక బహుశా 2 వారాల క్రితము ఒక క్రైస్తవ తండ్రి క్రైస్తవురాలుగా మార్పు చెందిన యవనస్తులను తన కుమార్తె నిమిత్తం నన్ను అడిగాడు ప్రార్థించమని. అతడు ప్రార్థనా వరుసలో నిలబడి ఉన్నప్పుడు నేను నీ బిడ్డను నీకు ఇచ్చాను అని పరిశుద్ధాత్మ చెప్పాడు. ఇదిగో ఇక్కడ ఇవ్వేలా ఆమె ఇక్కడే ఉన్నది. పరిశుద్ధాత్మ ఏ విధముగా చెప్పినదో అలాగే రక్షించబడి ప్రభుని యేసు నామమున బాప్తిసం పొంది ప్లాట్ఫామ్ పై కూర్చుని ఉన్నది. మిగతా పిల్లలంతా చుట్టూ కూడుకుని ఉన్నారు. దాల్టన్ కుటుంబము ఆనందంగా ఉన్నారని నాకు తెలుసు. చూడండి, అక్కడ ఆ స్త్రీని గురించి గత ఆదివారం బిడ్డ చనిపోతుందని ఆమె తలచినది. బిడ్డ కొరకై ప్రార్థన చేయించుకున్నది. అయితే ఆ బిడ్డ ఇంకా ఈ ఉదయం మన మధ్యనే ఉన్నది. సహోదరి, అందు నిమిత్తమై మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. దాన్ని వారు కండరాలు ముడుచుకుని పోయిన తలంచారు. అది దాన్ని కలిగి ఉండలేదు. కాబట్టి మేము ఎంతగానో ధన్యవాదాలు తెలుస్తున్నాము. మన యొక్క మంచి మంచి స్నేహితులు చూచుట చటకాలో ఒకరొకప్పుడు ఈ మనిషి ప్రత్యేక దర్శనం కొరకు నా దగ్గరకు వచ్చు నాకు జ్ఞప్తున్నది. అవునని నేను అనుకుంటున్నాను. మీ భార్య బిడ్డలతో ప్రాతకాలను పలహారం నేను భుజించాను. మీరు మీ భార్య లేక బిడ్డలతో అని నేను తలుస్తున్నాను. అవునా? మెడిల్ థౌన్. నేను ఆ పేరు మరచాను, కాబట్టి నేను దాన్ని చటాకో అని పిలుస్తున్నాను. అవునండి, అనేక మంది నా స్నేహితులు అక్కడ ఉన్నారు. సహోదరు చార్లీ కాక్స్ ఇంకా సహోదరు నెల్లి ఇక్కడ ఉన్నారు. అది నాకు 2వ గృహం లాంటిది. వారు నా సొంత బిడ్డలు తప్ప మరొకటి కాదు. నేను వెళ్లి ఎక్కువగా విశ్రాంతి తీసుకునే సమయం గడిపే స్థలము అది. నేను ఇండియాలో ఉన్నప్పుడు అతడు కింటికులోకెల్లా గొప్ప ఉడతల వేటగాడు అతడు. నేను ఎక్కడికి వెళ్ళక ముందే అతడు, చార్లీ వాటిలో కొన్నిటిని సరళగల ఉడతలను పట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. చాలా పట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. సహోదరి పార్నెల్ దక్షిణ కేరళ నుండి వచ్చిన పార్నెల్, ఈ ఉదయం మిమ్మల్ని అందరినీ సందర్శించడం చాలా మంచిది. పలు విధమైన ప్రజలు పలు ప్రాంతాల నుంచి వచ్చారు. క్రమమైన సభత్వం మాకు ఎటువంటిది లేదు. అయితే ఒకరికొకరు సహవాసం అనేది ఉన్నది. దేవుని కుమారుని యేసుక్రీస్తు రక్తము మన యొక్క సమస్త భక్తిగత నుండి మనల్ని కడుగునప్పుడు మనకు ఒకరితో ఒకరి సహవాసం ఉంటున్నది. మనకిప్పుడు అద్భుతకరమైన పఠన భాగం ఉన్నది. ఓ మహిమకరమైనది. నేను దాని గురించి ఎంత ఆహ్లాదంతో ఉన్నానో నేనంతా కూడా దాని గురించి ఆహ్లాదపడతానని నాకు తెలుసు. కొన్నిసార్లు ఒక రోజుంతా దానిని నేను ప్రార్థిస్తూనే ఉంటుండేను. దాని గురించి చదువుటకు లేక మాట్లాడగలకై 2 వచనాలు తీసుకుంటాను. లేఖనాల నుండి ఆరంభము చేస్తాను. ప్రథమం ఏమిటో తెలుసా? ఆది కాండం నుండి ఆరంభము చేస్తాను. ప్రకటన వరకు సాగిపోతూనే ఉంటాను. చూడండి, హెబ్రీ పుస్తకమును ఎక్కడ సంధించగలుగుతామో అక్కడ నేను సమయం తీసుకోవాలనుకుంటున్నాను. మంచిది. ఉడతల ఋతువు అనగా ఆ కాలం వచ్చినట్లయితే అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో విదేశాల్లో వెళ్లే వరకు కొద్దిగా సాగిద్దాం. ప్రతి రాత్రి కూడా హెబ్రీ పుస్తకం గాని లేక నిర్గమ కాండము గాని పఠనము చేద్దాం. నిర్గమకాండములో ఐగుప్తులను తన ప్రజలను ఆయన ఎలా బయటకు తీసుకొచ్చినది, మన నిర్గమానికి సంబంధం సంసిద్ధం అవుతున్న మనకది ఎంతో మనోహరమైన పోలిక అవుతుంది. అది ఎంతో అందమైన విషయం. లేఖనమంతా ఒకదానికి ఒకటి ముడిపెట్టుకుని ఉన్నది. అదంతా కేవలం ఒక పెద్ద కథ. ఈ ఉదయం ఎఫెసు పత్రిక మొదటి 3 అధ్యాయాలు తీసుకోబోతున్నాము. ఎఫెసులకు పౌలు యొక్క ఉత్తరం, సంఘమునకు వాస్తవమైన స్థానం అందించుచున్నాడు. దాన్ని మనం సమీపించక ముందు దానికి ముందు 1-2 క్షణాలు ప్రార్థన గడుపుకుందాం. ఓ ప్రభువా, మా దేవా, మేమిప్పుడు నీ యొక్క సన్నిధిలోనికి వస్తున్నాము. మేము అయోగ్యులమైనప్పటికీ అక్కడ రక్త అర్పణ ఉన్నదని మాకు తెలుసు. మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా నిష్కళంకులుగా మమ్మల్ని తండ్రి దగ్గర సమర్పించుదని ఆ రక్తమే అని మాకు తెలుసు. ఇందుకొరకై మేము ఇలాంటి ఘనకార్యం చేయలేదు. యేసు మా కొరకు దీన్ని చేశాడు కాబట్టి ఆయన నామమున ఆయన సన్నిధిలో మేము విధేయతతో తల ఉంచుకుంటున్నాం. ఈ ఉదయం మా మధ్యకు పరిశుద్ధాత్మను పంపించమని మిమ్మల్ని అడుగుతున్నాం. లేఖనాలను ఎలాగా క్రమములో ఉంచాలో ఒక వేదాంతి ఎరిగినట్లుగా కాకుండా పరిశుద్ధాత్మ నాలో ఎలా కదలచున్నదో ఆ పరిశుద్ధాత్మ సన్నిధానానికి కృతజ్ఞత ఆసక్తితో కలిగి ఉంటున్నాం.
Bless all of us together as we read thy written
రాయబడిన మేమంతా చదువుతున్నప్పుడు అది మమ్మల్ని ఆశీర్వించును గాక, అది మాకు నిత్య జీవం అనుగ్రహించును గాక.
Granted, Father, we ask it in Jesus' name and for Jesus' sake.
అనుగ్రహించిన తండ్రి,
ఆమేన్.
యేసు కొరకు యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్.
I might say in here first that if
ముదురికి ఇలాగా చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే నేను ఎప్పుడైనా క్రమబద్ధం కాకుండా అసమ్మతి యోగ్యమైనదైనా నేను ఎప్పుడైనా చెప్పానా, బహుశా మీ యొక్క ఉపదేశానికి ఖచ్చితంగా తప్పు కావచ్చు, లేక మీరు అంగీకరించినది అది కాకపోవచ్చు. పరిశుద్ధాత్మ దానిని ఎంతో పరిపక్వతోనూ క్రమమైనదిగాను ఎటువంటి ఇబ్బంది లేనిదిగాను ఆయన చేయడని నేను నమ్ముతున్నాను. అది ప్రేమతోనూ సహవాసముతో ఉంటున్నది. అది అదే దాని భావం అలాగే ఉంటున్నది. ఇదంతా గత ఆదివారం ప్రసంగంతో ఆరంభమైనది. గత ఆదివారం ఉదయం త్రణీకరించబడిన రాజు అనుదానితో అని నమ్ముతున్నాను. ఇప్పటికే ఆ టేపును ఎవరైనా పొందుకున్నారా? వారు పొందుకున్నారనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చును. త్రణీకరించబడిన రాజు కొద్ది రోజుల్లోగా మనం మిడిల్ టౌన్ ఓహియోలో ఆరంభించుకోబోతున్నాం. వారి సెలవులు వారికి వస్తున్నవి కాబట్టి మళ్ళీ వారంతా కలుసుకోవటం తథ్యమవుతున్నది. మిడిల్ టౌన్ ఓహియోలో మనకు గ్రహమైన సహవాసం ఉంటుందన్న ఆశతో ఎదురు చూద్దాం. ఆ కమిటీ యొక్క అధ్యక్షుల వారు డాక్టర్ సులవన్ అని అనుకుంటాను. అందులో 5 రాత్రులు ఉంటాయి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ద ఇంటర్ డినామినేషనల్ చర్చ్ లో నేను ఆహ్వానిత బోధకునిగా ప్రసంగిస్తాను. ఆ తర్వాత అక్కడి నుండి మన సొంత కూడికలుంటవి. 12 వరకు మనకుంటవి. అయితే మన యొక్క అనుకూలతను బట్టి దాని తర్వాత మరొక వారంలోకి మనం కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ ఎలా నడుపుతారో దానిపైన ఆధారపడదాం. మనమంతా కూడా పరిశుద్ధాత్మనే ఆధారపడవలసి ఉన్నది. ఆత్మ ఏమి చేయమని చెప్తే ఆ తర్వాత వెంటనే అలాగే చేయి. ఆత్మకి మనం లోబడుతున్నప్పుడు ఇది గుర్తుంచుకుందాం, ఒక గంభీరమైన పాఠాన్ని మనం నేర్చుకోవలసి ఉన్నది. ఎన్నడూ తొందర పడవద్దు. గమనిస్తున్నారా? విశ్వాస నీ సమయాన్ని నీవు తీసుకో. విశ్వాసం కలిగి ఉండు. ఏదైనా దేవుడిని అడిగితే దేవుడు ప్రార్థన ఆలకిస్తారని గుర్తుంచుకో. ఆయన ఆయన సమయంలో చేస్తాడు, దాని మంచిదానిలో చేస్తాడు. మన మేలు కోరికే అది జరుగులాగా చేస్తాడు. అలా కాకపోతే ఈ ఉదయ వేళ చేస్తున్న దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి? క్రైస్తవేళ దేని కొరకు మనం ఒప్పుకుంటున్నాం? ఇది దేవుని యొక్క వాక్యం కాకపోతే అలాంటప్పుడు అది సత్యము కాదు. అలాంటప్పుడు ప్రజల మధ్య మనం ఎంతగానో అభాగ్యులమైపోతాం. ఇది నిర్వీర్యము కాని దేవుని యొక్క వాక్యమని ఎందరు ఎరిగి ఉన్నారో వారితో హృదయం హృదయము కలుపుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఆ తర్వాత అది నిజంగా సత్యమగు వాక్యము. దానిలోని ప్రతి ఒక్క భాగము వాక్యమే. దేవుని యొక్క కృపను బట్టి ఒక్కనొక దినాన మనము యాత్ర చేయనున్న దేశమును సందర్శించుటకు లేక చూచుటకు నాకు భాగ్యం దొరికినది. గత దినం ఇలాంటి పరిచయం ద్వారా ఎటువంటి నిరాశ సమయంలో సంభవిస్తామో ప్రజలకు తెలియదు. నేనెంతగానో నిరాశ చెందాను. నేను నా భార్యతో చెప్పాను నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని. ఎందుకలా చెప్తున్నావు అని ఆమె అడిగినది. ఇక్కడ నాకు బాధలు మొదలగునవన్నీ ఉన్నవి. పరిశుద్ధాత్మ చెప్పినది ఆమె లాగూ చెప్పినది. నీ వాటిని తప్పించుకోవాలనుకుంటున్నావా అని అడిగింది ఆమె. వాటి నుండి నీవు తొలగి తప్పించుకుంటావా? గ్రహిస్తున్నారా? నేనే లేదు అని నేను చెప్పాను. దాన్ని ఎదుర్కోవడానికి నేను సంసిద్ధమై ఉండాలి. దాన్ని నేను చూసివేదురు కాక. చూశారా? చూశారా? అది ఎంతో మంచిది. ఎంతో విధేయతో చెప్తున్నాను. నా కంటితో నేను చూసిన సాక్ష్యాన్ని బట్టి వాస్తవంగా నేను దీన్ని చెప్తున్నాను. ఇదనగా ఈ బ్రతుకు గతించిన తర్వాత ఏ నరుడు ఆలోచించినటువంటి దేశంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ ఎవరైనా క్రొత్త వారు ఉన్నట్లయితే మీరు నన్ను పిచ్చివారిగా తలంచవద్దని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఏదైనా ఉన్నట్లయితే నేను నమ్మకస్తుడిగా ఉండి సత్యం చెప్పవలసి చెబుతున్నది. ఇక్కడ ఎంతో సత్యం ఉన్నప్పుడు తప్పైన దాన్ని చెప్పడం వల్ల నాకేం ప్రయోజనం కలుగుతుంది? దాని గురించి ఏదైనా ఎందుకని అబద్ధం చెప్పాలి? చూశారా, అది కేవలం సత్యమే. పౌలు మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడని నేను నమ్ముతున్నాను. అతడు దాని మాట్లాడటకు తగినవాడు కాదని తాను చెప్పట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే ఒక దినాన అతడు ఇలాగ చెప్తున్నాడు, ఆయన ప్రేమించిన వారికి దేవుడు ఏమి సిద్ధపరుచున్నాడో అవి కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల దేవునికి గోచరము కాలేదు అని చెప్తున్నాడు. మనము గడ్డు కుప్ప మీద నివసిస్తున్నాం, కేవలము ధూళి దిబ్బ మీద, మురికి కారుతున్న పొగ మీద జీవిస్తున్నాం. తద్వారా మనకు మనము కలుషితం కాకపోయినప్పటికీ పాపముగు అగ్ని కణాలు పైనుండి వచ్చు పొగ మీద మనం జీవిస్తున్నాం. బహు బాధ వ్యాకులము కలిగించే విషయం ఇదేనని నేను అనుకుంటున్నాను. పాతబడిన పట్టణము కుప్ప తగలబడుతుంది అవుతుంది. అలాంటి దాని యొక్క మీరు ఎప్పటికైనా ఉన్నారా? అదెంతో భీభత్సమైనది, మురిగిపోయి అన్ని రకాల వాటితో కలుషితమై ఉన్నది. కాల్చబడి పొగ వస్తున్నప్పుడు ఉండే వాసన దుర్వాసన, నీవు ఆ వాసన పిలిచావా? అది నేను తలకిదులు చేస్తున్నది. న్యూ ఆల్బడికి వెళ్తున్న దారిలో 18వ వేదిక ముందు ఒక పాత దిబ్బ ఉండేది. నేను ఎక్కడికి వెళ్లి వసూలు చేస్తూ మీటర్ లెక్కిస్తూ ఉండేవాడను. నేను రూటు 18కి వెళ్తే ఆ దినం నాకు భయంకరంగా ఉండేది, ఎందుకంటే నేను ఆ భీభత్సమైన పొగ పీల్చవలసి ఉండేవాడను. అయినా అక్కడ కుక్కలు ఎలుకలు అలాంటి శరీరాలు పడవేసేవారు. దాన్ని కాలుస్తున్నప్పుడు పొగ పైకి వస్తుండేది. అయినప్పటికీ ఈ జీవిత మంచినంతా దాంతో పోల్చవచ్చును. ఆత్మ సంబంధంగా మాట్లాడుకుంటే ప్రతి చోట పాపపు వాసనలే. అయితే ఎక్కడైతే నిరభ్యంతరంగా గాలిపిస్తుందో అక్కడ ప్రతి చోట ప్రేమ, సమాధానం, సంతోషం, నది ఆవుల నిత్యజీవం. అయితే మనం యుద్ధభూమిలో ఉన్నాము కాబట్టి మనం అక్కడ పండుకుని త్వరగా లేచి అక్కడికి చేరుకుని అని చెప్పవద్దు. మనము తీసుకురాగలిగిన వాళ్ళని అందరినీ తీసుకుని వద్దాం. సరే, ఇప్పుడు ఈ పాఠం యొక్క ప్రబోధం ఏదంటే, దేశంలోనికి చేరిన అనగా వాగ్దానములోనికి ముందుగా ప్రవేశించిన వారికి వారిలో లంగరు వేయుట అవుతున్నది. ఈ పఠనము యొక్క ఉద్దేశం ఏదనగా ఈ ఎఫెసీ పత్రిక క్రీస్తులో సంఘము ఎక్కడుండాలో అక్కడ సంఘమును ఉంచుతున్నది. పాత నిబంధనలోని యెహోషువా పుస్తకంలో యెహోషువా పంచిచ్చిన భాగమునకు ఇది ఒక పోలిక ఉంటున్నది. ప్రతి ఒక్కరికి భూమిని యెహోషువా ఎలా పంచిచ్చినది గత ఆదివారం మనం చూశాము. ప్రేరేపణ ద్వారా దాన్ని అతను ఎలా చేశాడు, ఏ విధంగా మోషే ఐగుప్తుల నుండి అందులో ఉన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మొదలగు వాడి నుండి బయటికి తీసుకుని వచ్చాడో 400 సంవత్సరాల క్రితమే ఏ స్థలాన్ని గురించి వాగ్దానం చేశాడో, పాలు తేనె ప్రవహించే దేశంలోనికి వారిని ఆయన తొడుకుని వస్తాను వాగ్దానం చేశాడో అక్కడకు ఇశ్రాయేలు ప్రజలను మోషే వాగ్దానం వరకు నడిపించాడు, కానీ అందులోనికి తీసుకుని వెళ్లలేదు. ఆత్మ సంబంధంగా యేసు ప్రజలను నడిపించాడు. ఆరంభం నుండి పరిశుద్ధాత్మకు వాగ్దానం చేయబడి ఉన్నది. యేసు వాగ్దానం వరకు మనల్ని నడిపించాడు. అయితే యెహోషువా వలె పరిశుద్ధాత్మ వచ్చి స్వాధీనం చేసుకోవడానికి, నడిపించడకు, దారి చూపించడకు, దేశమును స్వాధీనం చేసుకుంటకు, సంఘమును స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. ఆధారములతో దాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి ఎక్కడైతే నేను కఠినంగా ఇంకానని సహోదరులలో మిత్రభేదము కలుగు చేస్తేనే ప్రజలు అనుకునవచ్చును, నేను అలాగే చేయను. దేవుడు నా యొక్క తీర్పరి, నేను అలాంటి వాడిని కాదు. చూశారా, నేను కేవలమును సత్యమును గుర్తింపు చేయవాడిని మాత్రమే. గమనించండి,
అశుద్ధాత్మ
యొక్క నాయకత్వం గాక మనుషుల నాయకత్వాన్ని ఎన్నుకుంటున్నారు. మనల్ని నడిపించి మన భాగాన్ని పంచిపెట్టడానికి మనం మనుషులను కోరుకుంటున్నాము. మెథడిస్ట్ బాప్టిస్టు ప్రెస్బిటేరియన్ లూథరన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పెంటికోస్టు మరియు రకరకాల సంఘ శాఖల వలె వాటిని మనం వెంబడిస్తున్నాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అలాంటిది చేయవాలని ఉన్నదా? దేవుని బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన ఈనాడైనా సంఘాన్ని సంస్థాపకం చేసినట్లు ఏ ఒక్క లేఖన భాగంలో కూడా లేదు. లేక ఎక్కడ కూడా సంస్థాపక సంఘములు గురించి మాట్లాడేట్టుగా లేదు. బైబిల్ గ్రంథములో ఏ ఒక్క స్థలమందు కూడా లేదు. అయితే ఎల్లప్పుడూ కూడా దానికి వ్యతిరేక్తమే. లోకంలోని వాటి వలె మనం ఉండాలని ఆయన కోరలేదు. మనం ప్రత్యేకించబడి ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం చెప్తున్న రీతిగా అవివేకంగా ఉండాలని నా భావం కాదు. బయటకు పిలబడిన వారిగా మనం ఉండాలని నా భావం. ఆశ్రమించబడిన ఒక పరిశుద్ధ జనాంగం, దూషణకు ఆవల జీవించుట, ఆయన వల్లే ఉండటానికి ప్రవర్తించుట, ఆయన మనలో ఉండి నడిపించుట్లుగా ఉండుట, మంచి కార్యాలు చేయుటకు యేసుక్రీస్తును సృజించబడిన వారమై ఆయన చేతి పనివారమై ఉన్నాం మనం. బుధవారం రాత్రి అనేకులు మీరు ఇక్కడ లేరు. అయితే మేము మూడో వచనం లేదు ఐదో వచనం పొందుకున్నాము. స్వీకరించుటకై లేక ప్రజలను స్థానమందుంచుట, దేవుడు తన ప్రజలను ఎలాగ స్థానమందుంచుతాడు? దేవుడు ఒకరిని ఒక స్థానమందుంచితే సంఘమంతా అలాగే ఉండాలని కోరుకుంటారు. అవే విషయాలు కలిగి ఉండాలని, అవే విషయాలు చేయాలని అనుకుంటారు. మనం వేరుపరచుకున్న వారము, మనం వేరుపరచబడిన వారము, మనం వేరైన స్వభావికులము, మనం వేరుగా స్థానమందించబడిన వారము. ఒకరు ఒకరు పలు విధాన పనికొరకై ఉన్నాము. ఒకవేళ ఒకరు చిన్న పనికై నియమించబడవచ్చు, మరొకరు పెద్ద పనికై నియమించబడి ఉన్న వారు ఉండవచ్చు. దావీదు లేక ప్రవక్తలు ఒకరు ఇలా చెప్పాడనుకుంటున్నాను, నేను మర్చిపోయాను, భక్తిహీనుల గుడారములో ఉంటుకంటే నా దేవుని మందిరము ద్వారంలో ద్వారము చాపగానే ఉంటారు అని అలా చెప్పబడినది. మనం ఇప్పుడు ఒక సెకండ్ దత్తపుత్రత్వములొద్దా అప్పుకోబోతున్నాం. ఐదవ వచనం సాధ్యమైనంత వరకు లోతుగా వెళ్దాం. అయితే దాని తాత్పర్యాన్ని గ్రహించండి. అదంతా స్థానమందు ఉంచుట గూర్చి. దాని ఎంతమంది గ్రహిస్తున్నారు? ఒక్క మాటను మీరు చెప్పిన గూర్చి విందాం. స్థానమందుంచుట శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరం, క్రీస్తులోని వాస్తవ స్థానము, పరిశుద్ధాత్మలను ఎక్కడికి నడిపిస్తున్నారు అదే మీరు ఉన్నారు. అది అర్థం చేసుకున్నారా? మీరు గ్రహిస్తున్నారా? ఎఫెసీ పుస్తకం మనల్ని వాస్తవ స్థానములో ఉంచుతున్నది. అది చేతి కొరకై. ఈ బోధకుడైన ఉపాధ్యాయుడు పౌలును గమనించండి. ప్రథమంగా దూరమైపోవుటయ్యను అభిప్రాయాన్ని అతడు తోసివేస్తున్నాడు. ఈ రోజు నేను క్రైస్తవులుగా ఉండి రేపు దాన్ని విడిచిపెట్టినను దానిని అతను తోసిపుచ్చుతున్నాడు. మరుసటి రోజు దేవుడు నన్ను శిక్షించాడు, తర్వాత రోజు నేను తిరిగి వచ్చాను అనేది అదంతా బుద్ధిమైన విషయం. ఈ పుస్తకము సువార్త బోధ నిమిత్తము నామకరణం చేయబడింది కాదు, సువార్త ప్రసంగాలకై కాదు. నేను దీనిని సువార్త పొలాల్లో వినియోగించను. దీనిని నేను సంఘానికి తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే పౌలు పరిశుద్ధులకు వ్రాస్తున్నాడు, ఎవరైతే పిలువబడి భద్రపరచబడి మరియు నింపబడి ప్రత్యేకించబడి వారు ఉన్నారో, ముందుగానే కణాలలో ఉన్నారో అనగా పరిశుద్ధాత్మలు ఉన్నారో వారికి వ్రాస్తున్నారు. మొదటిగా వారికి ఇలా తెలియజేస్తున్నారు, ఏదంటే మీరు పడిపోయారు, పడిపోతారు, మీరు దీన్ని చేస్తారు, దీన్ని గురించి భయపడుతున్నారు అనే దాని నుండి మీ మనస్సు మరల్చుకోండి అని చెప్తున్నాడు. దేని గురించి భయపడవద్దు. మీరు ఎక్కడ ఉన్నారు, మీరెవరై ఉన్నారు, మీరు ఎలా నిలబడి ఉన్నారు, అలాంటివన్నీ అతడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు తప్పుడు కార్యాలు చేయవచ్చు. ఎప్పుడైనా నీవు తప్పు చేస్తున్నప్పటికీ దానికి ఫలాన్ని నువ్వు పొందుకోబోతావు. అవునండి, నీవు ఏమి వెతుతావో ఆ పట్టణానికి వస్తావు. అయితే రక్షణ కూర్చున్నటువంటిది ఆ ఒక విషయం కాదు. నీవు దేవుని ఆత్మను ధరించినప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నావు. నీవిక చనిపోలేవు, దేవుడు చనిపోడు కాబట్టి. నీవు దేవుని యొక్క భాగము, నీవు దేవుని యొక్క కుమారుడవు. నేను ఒక బ్రహ్మంగా జన్మించాను. నీవు నాకు ఇంకొక పేరు పెట్టవచ్చును, అయితే ఒక తక్కువ దానిగా చేయలేవు. నేను ఇంకా బ్రహ్మనే, నేను బ్రహ్మంగా జన్మించాను, ఎప్పుడు కూడా బ్రహ్మంగానే ఉంటాను. నేను ఒక కురిపిన ఒక దినాన అలా ఉండవచ్చు. కీళ్ల వాతం యొక్క జబ్బుతో బలహీనముడు కావచ్చును. నేను విరిగిపోయి చీల్చబడి ఒక జంతువులకు కనిపించవచ్చును, అయితే నేను ఇంకా బ్రహ్మంగానే ఉంటాను. అందుకని బ్రహ్మ యొక్క రక్తము నా లోపల ఉన్నది కాబట్టి. అయితే నువ్వు కూడా అలాగుంటావు. ఇప్పుడు గుర్తుంచుకోండి, క్రీస్తులో దూరంగా ఉన్న వారిని గురించి నేను మాట్లాడలేదు. క్రీస్తు లోపల ఉన్న వారిని గురించి నేను మాట్లాడుతున్నాను. క్రీస్తులో ఎలాగ చేరుతావు? ఒక్క ఆత్మను బట్టి. పెద్ద ఎస్పిఆర్ఐటి దాని అర్థం ఒక పరిశుద్ధాత్మను బట్టి. ఒక్క శరీరంలోనికి మనమందరం బాప్తిసం పొందాము. ఎలాగందులో మనం చెబుతాము? నీటి బాప్తిస్ట్ వలన? బాప్టిస్ట్ వారితో, చర్చపేస్ట్ వారితో నేను అలా అంగీకరించడం లేదు. నీటి బాప్తిస్ట్ వలన కాదు, మరో విధంగా కాదు. ఒకటవ గ్రంథి 12వ అధ్యాయం చెప్తుంది, ఒక్క ఆత్మ వలన, ఒక్క పరిశుద్ధాత్మ వలన ఆ శరీరంలోనికి మనం రాబడితేమే ఆ శరీరం ఎంత క్షేమమో మనం కూడా అంత క్షేమంగా ఉన్నాము. దేవుడే దాన్ని వాగ్దానం చేశాడు. ఆయన కల్వరిలో చనిపోయిన తర్వాత, లేక కల్వరిలో చేరిన తర్వాత, ఇక దేవుడు ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? గొల్గొతా చేరాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఆయన స్వస్థత పొందుకోలేకపోయాడు, చివరికి ఒక్క మాట కూడా పలకలేదు. ఎందుకని? ఆయన పైన లోక పాపములు పెట్టబడి ఉన్నవి. ఆయన పాపి అయినందుకు కాదు, కానీ నా కొరకు, నీ కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి. ఆదామనుకుని ఆయన వచ్చే వరకు ఉన్నటువంటి లోకంలోని ప్రతి వ్యక్తికి పాపం ఆయన భుజములపై పెట్టబడినది. దేవుడు ఆయన కుమారుని శిక్షించలేదు, పాపాన్ని ఆయన శిక్షించాడు. ఎంతటి ఘోరమైన విషయమో చూడండి. ఆయన పాప ప్రాయశ్చిత్తార్థముగా చేయబడ్డాడు. ఆయన ఎందుకు మెరుస్తారో, దేవుడు తన భవిష్యత్ జ్ఞానము చేత ఎరిగిన వాడై వారంతా తప్పించుకోవడం కొరకై ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నిమిషాలందులోకి మనం వెళ్ళబోతున్నాము. కనుక ఒక్క ఆత్మలో మనమంతా ఒక్క శరీరంలోనికి, అనగా క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాము. మనం ఎప్పుడూ కూడా క్షేమంగానే ఉంటాము. ప్రత్యేకించి ఆర్మేనియన్ విశ్వాసుల మధ్య ఇది విడ్డూరంగా ఒప్పించవచ్చు. అది వినగా వారి క్షేమం కోసమో, లేక వారిని శ్లాఘించడం కోసమో, మరి ఇంకేదేదో. ఒకే పర్యాయము రెండు విషయాలు ఇలాగా ఉంటవి. అవి కుటుంబాలైనా కావాలి, లేదా క్రియల వాళ్ళైనా కావాలి. దాని ద్వారానే అది కాదు, అది రెండు వేరు వేరు వాటి ద్వారా, ఒక్క దాని ద్వారానే కావలసి ఉన్నది. నేనైతే దేవుని యొక్క కృపను తప్ప ఇంకొకటి చూడట్లేదు. అది నా యొక్క అనుభూతి. నేను ఎప్పుడు కృపనే నమ్ముతాను, అన్నిటిలో కృపయే నమ్ముతాను. అంతే, నా జీవిత మంత్రుల్లో కూడా, నేను చిన్నపిల్లవాడైనప్పటి నుండి కూడా నేను మరొకటి చూడలేదు. కృపను మాత్రమే చూశాను. వారంటారు, నీవు నా వీపును గీరు, నేను నీ వీపును గీరుతానని చెప్తారు. అది భయంకరమైన ఉచ్చారణ. అయితే నీవు నన్ను గీరినప్పటికీ, గిరకున్నప్పటికీ అది నాకు అనవసరం. నీకు గీరుడు అవసరమైతే నిన్ను ఎలాగైనా నేను గీరుతాను. చూశారా కృప? అవునండి, ప్రేమలోనే కృప పనిచేస్తుంది. గమనిస్తున్నారా? అది నీకు అవసరమైతేనే. నీవు నాకు చేశావని, చేయలేదని కాదు. దానితో ఎలాంటి సంబంధం నాకు అవసరం లేదు. నీకు అవసరమైతే నేను ఇలాగ చేస్తాను. కృప అది నీకు కావాలి కాబట్టి. రక్షించుటకు నాకు కావాలి. రక్షణ కలిగినది నాకేమీ లేదు. నాకు నేనుగా నేనేమి చేసుకోలేను. నన్ను రక్షించగలిగింది నాకేదీ లేదు. అయితే నేను రక్షణ పొందాలి, ఎందుకంటే నేను దేవుని నమ్మాను కాబట్టి. దేవుడు ఆయన కుమారుని పంపాడు పాప శరీరాకముతో. నా స్థానంలో శ్రమ అనుభవించడం కోసము కృప చేత నేను రక్షించబడ్డాను. నేను ఏ ఒక్కటి చేయలేదు, నీవు చేయలేదు. నేను నీవు రక్షించుకోసం జగత్తుకు పునాది వేయబడక ముందే ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగిన్నాడో, ఒక వారం క్రితం గత బుధవారంలో దేవుడు ఆయన ఎలా ఎలోహీములో ఉన్నాడని చిత్రాన్ని గీచి ఆయనకు ఆయనే ఉన్నాడని చూపించాను. అయితే ఆయన లోపల పితృత్వం ఉన్నది, ఆయన లోపల పలు విధాలైన యోగ్యతలు అనగా రక్షకుడుగాను స్వస్థపరచు అని గాను ఉన్నటువంటి గుణ విశేషాలు ఉన్నవి. అవన్నీ దేవుళ్ళు ఉన్నవి. దేవుడు ఆయనకు ఆయనే ఉన్నవాడు. ఆయన ఆదినై ఉండి ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన తండ్రి ఉన్నాడు. ఆయనకు ఏ దేవదూతులు లేరు, ఎటువంటి వారు లేరు. ఆయనకు ఆయనే ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవుడు తప్ప మరొకటి లేనే లేదు. ఆయన దేవుడై ఉండి అలాంటప్పుడు ఆయన ఆరాధించుటకు ఒకటి అవసరమైనది, ఎందుకంటే ఆయన ఆరాధన ప్రేమిస్తాడు. ఆయనకు ఆయనే ఆయన ఆరాధన చేసుకున్న కొరకై చేయడు కొరకై సృష్టిపై ఆయన సృజించాడు. ఇప్పుడు దాన్ని మరలా మనం తాకుదాము. తాత్కాలికంగానే మొత్తంలోనికి మనం వెళ్ళలేము. అయితే రేపు మీద దాన్ని పొందుకోగలుగుతారు మీరు. అప్పుడు ఆయన దేవుడే ఇండు చేత ఆయన దేవదూతలు చేశాడు. దేవదూతలు ఆయనకు ఆరాధన చేశారు. దేవదూతులు ఆయన ఆరాధన చేస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధానంలో ఉండి ఆయన ఆరాధిస్తున్న దేవదూతలు ఆరేసి రెక్కలు కలిగి ఉంటున్నారు. వారు రెండుతో తమ ముఖములు కప్పుకుని రెండుతో తమ పాదములు కప్పుకుని రెండుతో ఎగురుతూ సర్వ శక్తి మంత్రుడు ప్రభువు దేవుడు పరిశుద్ధుడు 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 అని చెబుతూ ఉన్నారు. అది లేఖనము చెబుతున్నది వారు ఆయన ఆరాధన చేశారు. ఆయన ఆరాధించడానికి ఒకటి సృజించబడిను. ఆ తర్వాత ఆయన లోపల రక్షకుని యొక్క గుణ విశేషం ఉన్నది. పాపం అనేది లేక పాప తలంపు లేని ఆ జీవులు ఎలా తప్పిపోతవి? అలా కాదని కాబట్టి తప్పిపోయినటువంటి ఒకటి చేయబడవలసి ఉన్నది. తద్వారా ఆయన రక్షకుడు అవుతాడు. ఆయన లోపల ఒక స్వస్థపరచువాడు ఉన్నాడు. ఆయన రక్షకుడని మీరు నమ్ముతున్నారా? ఆయన ఒక స్వస్థపరచువాడని మీరు నమ్ముతున్నారా? మంచిది. రక్షించుటకు స్వస్థపరచుటకు ఒకటి లేకపోతే మరి ఉపయోగమేంటి? గమనిస్తున్నారా? అలాంటిది ఒకటి సృజించబడవలసి ఉన్నది. కనుక ఆయన దాన్ని ఎన్నడూ ఆ విధంగా చేయలేదు. ఇదే మనిషిని ఆయన స్వతంత్ర నైతిక విలువ కలిగిన వాడిగా చేశాడు. ఇది నీవు తీసుకున్నట్లయితే నీవు బ్రతుకుతావు, నీవు దాన్ని తీసుకున్నట్లయితే నీవు చచ్చిపోతావు. లోకములోనికి వచ్చిన ప్రతి మనుష్యుడు ఇంకా అదే పద్ధతిలో ఉంటున్నాడు. ఎవరో అది ఎవరి కాదో దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ముందుగా ఎరిగి ఉన్నాడు. దేవుడు అలాగినట్లయితే గత దినం ఒక వేద విద్యాబరుడు చేత నాకు ఒక ప్రశ్న వేయబడింది. ఆయన కూడికలకు హాజరవుతున్నాడు లేక టేపు వింటున్నాడు. ఒక ప్రశ్న అడిగాడు. అతడు దేవుడు ఇలాగ సర్వంతర్యామి అవుతాడు, అంటే ఆయన ప్రతి చోట ఎలాగ ఉంటాడు అని అడిగాడు. నేను చెప్పాను సర్వంతర్యామి అనే మాట చెప్పినట్లుగా కాదు. ఆయన సర్వంతర్యామి అయింది, ఆయన ఒక ప్రాణిగా ఉండలేడు. ఆయన సర్వాంతర్యామి అయితే పరిశుద్ధాత్మ కొరకు నీవెందుకు ప్రార్థన చేస్తావు? ఆయన సర్వంతర్యామి అయితే ప్రతి మూల ప్రతి సందు ప్రతి గుండి ప్రతి రెమ్మ ప్రతి చోట ఆయన నిండవలసి ఉన్నది. నేనన్నాను ఆయన సర్వంతర్యామి అయితే చివరిలో ఆయన ఎందుకు మోక్ష కొరకు వెతకవలసి ఉన్నది? ఆయన సర్వంతర్యామి అయితే ఏదైనా తోటలోనికి పరిగెత్తి అదవా అదవా నీవెక్కడ అని ఆయన ఎందుకు అలా అడగాలి? ఆయన సర్వంతర్యామి ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. ఆయనకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఆయన అతీతుడై ఉన్నాడు. ఆయన అతీతుడై ఉండి సర్వంతరామి చేసి ఉన్నాడు. సర్వంతరామి అయింది ఆయన అతీతుడై ఉంటున్నాడు. అలాంటప్పుడు ఆయన ఆకాశంలో కూర్చుని ఆయన ఒక స్థలంలో ఉన్నాడు, స్థలంలోనూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన పురాణి కనుక. అయితే ఆయన అతీతుడై ఉండి ఆయన అన్ని ఎరిగిన వాడు ఉంటున్నాడు. చిన్న ఈగ తన రెప్ప ఎన్నిసార్లు కొడుతుందో ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్క తుమ్మెద తన తొట్టిలోకి పోయి తన తేనెను గుజ్జుతున్నదో ఎన్నిసార్లు ఆయన ఎరిగి ఉన్నాడు. ఎన్ని పిట్టలు చెట్ల మీద కూర్చుని ఉన్నవో ఆయన ఎరిగి ఉన్నాడు. నీ హృదయంలో పుట్టే ప్రతి తలంపును ఆయన ఎరిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన అతీతుడు, ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు. ఆయన అతీతుడు మాత్రమే కాదు సకల జ్ఞానాధీశుడు. ఆయనకు సమస్తమును తెలుసు. ఆయన ఒక ప్రాణి లేక ఉనికి, దేవుడు ప్రాణి ఉన్నాడు. మరి ఈ ఉనికి లేక ప్రాణిలో నుండి ఇవన్నీ ప్రారంభమవుతున్నవి. అయితే పాపను గురించి నేను గత రాత్రి చెప్పినట్టుగా పాపం అనేది సృజించబడినది కాదు, సంపూర్ణమైనది కాకుండా మరొకటి ఏది సృజించబడి ఉండలేదు. దేవుడు అన్ని కూడా మంచివిగానే చేస్తున్నాడు. పాపము సృజించబడేది కాదు, అది పాపం యొక్క సృష్టియే. అది మీరు విన్నారా? ఇది పొరపాటు. పాపము ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన దేవుడు. దేవుడు పాపమును సృజించలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దాని చేతుకు ఆయనలో అటువంటిది ఏమీ లేదు. పాపము అనగా క్రమము తప్పిన మార్పు, అక్రమము. సృజించబడింది కాదు, అయితే అది ఒక అక్రమమైన మార్పు. ఒక వ్యభిచారం అనగా నీతి మార్గాన్ని అక్రమమునగా చేయుట, ఒక అబద్ధం అనగా సత్యాన్ని తప్పుడుగా చేయుట. ఏ పాపమైనా కాని నీతియుక్తమైన దాన్ని మార్పు చేయటే పాపము. కాబట్టి దేవుడే ఆరంభకుడు, ఆయన ముందుగానే తాను బయలుపరుచుకున్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ముందుగానే ఒక రక్షకుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. మనుషుడు తప్పిపోయాడు, అతను ఆయన రక్షించాడు. ఆయన ముందుగానే ఒక స్వస్థపరుచువానిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రజలు ఆయన ఏమైంటున్నాడు చెప్పు, దాన్ని వెచ్చేస్తాను, ఏమి చేయొద్దు, ఏ విధంగానైనా ఆయన ఒకే విధంగా ఉంటాడు. ఆయన ఒక రక్షకుడు, ఒక స్వస్థపరచువాడు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు. ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. ఆరంభంలో ఆయన ఉద్దేశం ఏంటంటే సృష్టిలోని సృజించబడినవి ఆయన ప్రేమించాలని, ఆయనను ఆరాధన చేయాలని ఆయన వాటిని అందుకు చేశాడు. ఆయన సృష్టిలో సృజించాడు, ఆ సృష్టిలో పడిపోయినవి. ఆ తర్వాత దేవుడు తన యొక్క అనంత శక్తిని బట్టి కాల ప్రవాహములో గుండా తొంగి చూశాడు. ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షించబడరో ప్రతి మనిషిని చూశాడు. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చూశాడు. కాబట్టి ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షించబడరో ఆయన తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎరిగి ఉన్నాడు. ఆయన ముందుగా ఎరిగి తెలుసుకున్నాడు. ఆ మాట అంత పనికిమాల మాట ఏమి కాదు సుమా, అవునా? ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు, ఎందుకంటే ఎవరైనది కానిది ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరైంది తెలుసుకుంటు కొరకై వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము ఆయన చేయవలసి ఉన్నది. మనము చేయగలిగితే అందులో చేరుకోవాలనుకుంటున్నాం. క్రింద కొద్ది వచనాలుగా చూద్దాం. నిత్య జీవు కొరకు ఆయన మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. ప్రతిదీ ప్రక్కకు పెట్టింది ఎవరో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. లోకస్తులలా అది అంత విడ్డూరంగా ఉన్నప్పటికీ అది ఏమొక్కటి వారికి వర్తించదు, ఎందుకంటే వారు దేవుని బిడ్డలు కాబట్టి. ఆయన వారిని పిలిచాడు. యేసు యొక్క రక్తము ఒక పరిహారము కొరకై, రక్త పరిహారము కొరకై ఆయన యేసును పంపించాడు. ఒక ప్రాయశ్చిత్తార్థము కొరకై, లేక ఒక పరిగ్రహము కొరకై, లేక ఒక శుద్ధి కొరకై, నిరంతరం ఉండే శుద్ధీకరణ పద్ధతి. ఏదో ఒకసారి ఒక జీవుడు కాదు, కానీ నిత్యము జీవిస్తూ విజ్ఞాపన చేయుట, అది క్రైస్తవునికి రాత్రింపవల్ని శుద్ధిగా శుద్ధినిగా చేస్తున్నది. అక్కడ యేసుక్రీస్తు రక్తం ఒక పరిగ్రహము చేస్తుంది. దేవుని యొక్క సన్నిధానములో వారాత్రములు ప్రతి పాపము నుండి మనను సంపూర్తిగా శుద్ధీకరిస్తున్నది. మనము క్షేమంగా మర్తబెట్టబడి ఉన్నాం. ఏ విధంగా మర్తబెట్టబడ్డాం? పరిశుద్ధాత్మ ద్వారా. ప్రభువైన యేసు శరీరంలోనికి క్షేమంగా ఉండటం కొరకు మర్తబెట్టబడ్డాము. నా మాటలు విని నన్ను పంపని వారిని విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలవాడు. భక్తివాడు తిప్పులోనికి రాక మరణములో ఉండి జీవులోనికి దాటి ఉన్నాడు. ఇక తీర్పు లేదు. క్రైస్తవుడు తీర్పులోనికి రాడు. క్రీస్తు అతని కొరకై తీర్పు తీర్చబడ్డాడు. ఆ వకీలు నా స్థానం నిలబడి ఉన్నాడు. నేను అమాయకుడని, ఆయనే నా పక్షాన నా వ్యాజ్యాన్ని వాదించాడు. నేను యోగ్యుడు కాదని, నేను అమాయకుడని తండ్రికి ఆయన తెలియజేశాడు. ఆయనను ప్రేమించి నా స్థానాన్ని ఆయన స్వీకరించి నా వ్యాజ్యాన్ని వాదించాడు. ఈ రోజు నేను స్వతంత్రుడను. అవునండి, మన పాపముల కొరకై ఆయన రక్తాన్ని చిందించి అర్పించాడు. క్రైస్తవుని పాపాన్ని గురించి గత బుధవారం చెప్పింది గుర్తుంచుకోండి. అయితే పాపి పాపము చేయలేడు. ఒక పాపి పాపాన్ని చేయలేదు, ఎందుకంటే అతను పాపే కాబట్టి. అతను కేవలం ఆరంభం నుండి పాపి. అంతే, పుస్తకం వెనకాల భాగాన ఇది నలుపుగా ఉంది. నలుపు ఎంత ఉంటుందో అది అంతా నలుపే. అందులో ఎలాంటి తెలిపనేది లేదు, అంతా నలుపే. ఇది ఎక్కడ ఉన్నది ఆయన చెప్పవచ్చు, కాదు అలా కాదు, అదంతా నలుపే. ఆ వస్తువంతా నలిపే. ఆ విధంగా పాపి ఉంటాడు. అతడు ఆరంభం నుండే తీర్పు తీర్చబడి ఉన్నాడు. అదే అతను వ్యభిచారం చేస్తే ఆ విషయం ఏంటి అని అనవచ్చు. ఒక స్త్రీని అతడు చెరిపినట్లయితే ఏంటి అని అనవచ్చు. అతను జూదమాడితే ఏంటి, జూదమాడితే ఏంటి అని అనవచ్చు. అతను ఒకటి తుపాకీతో కాల్చి చంపితే ఏంటి అని అనవచ్చు. అదంతా మన పనిగా, అది యొక్క పనిగా. దాని గురించి జాగ్రత్త తీసుకోవడానికి మనకు చట్టాలున్నవి. మనము దిద్దుబాటు చేసేవారము కాదు, మనము సువార్త బోధకులం. అతను చేసిన దాన్ని బట్టి మనం అతని తీర్పు తీర్చము. అతను వ్యభిచారం చేసిన దాన్ని బట్టి మనం తీర్పు తీర్చము. అతని పాపి కనుక మనం తీర్పు తీరుస్తాం. అతని క్రైస్తవుడైతే అది అతను చేయడు. అవును, అతను మార్చబడినట్లయితే అతను చేయడు. అయితే అతను పాపి కాబట్టి అది అతన్ని అలాగ చేస్తుంది. ఇక్కడే లీగలిస్ట్ వారి బరి నుండి సత్తాపలిక వారిని త్రోసి వేసేది అక్కడే ఉంది. అవును సహోదరుడా, నేను చెప్తాను, అది క్రియల మూలముగా కాదు గాని విశ్వాసమును బట్టి కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాం. అవునండి, నేను ఈ లీగలిస్ట్ సహోదరులను తీర్పుదిచ్చాను. వారు నా సహోదరులు. మిగతా వారు ఎలాగున్నారు, వారు అలాగే ఉన్నారు. ఎందుకంటే ఆయన సంఘం నుటుకొరకై ఆయన ముందుగానే దాన్ని నయించాడు. అయితే విషయం ఏదంటే, ప్రజలు నీవు ఎంతగానో చిలిచి వేస్తున్నావు, అది వారికి తెలియదు. ఈ రోజు మంచిది, అలాగైతే వారిని తెలుసుకుని లోకం యొక్క తపన వారిని ఉన్నంత కాలము వారెక్కడ అసలు ఉన్నవారే కాదు. నా భార్యలా నేను నమ్మకంగా ఉండట్లేదు, ఎందుకంటే ఆమె నాకు విడాకులుస్తుందేమో అని అనుకుంటున్నాను. నేను నా భార్యలా నమ్మకంగా ఉంటున్నాను, ఎందుకంటే నేను ఆమెను ప్రేమిస్తున్నాను. నేను తీసుకున్నది చట్టపరమైన పద్ధతి. మేము ఒకరినొకరిని ప్రేమించలేదు. మొదటిగా అది అక్కడ కలిగి ఉన్నది, అక్కడ ప్రేమ ఉండవలసి ఉన్నది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. నేను ఒక తప్పు చేశానని ఆమె అనుకున్నప్పుడు ఆమె నన్ను క్షమిస్తుంది. ఇక దాన్ని నేను చేయను, నేను ఆమెను ప్రేమిస్తాను. అలాగే ఉంటుంది క్రీస్తుతో కూడా. నేను 50 సంవత్సరాలు వాడను, నేను 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించినట్లయితే, ఇక 50 సంవత్సరాలు బోధించుకుని నాకున్నట్లయితే, నేను ఇక టైం బోధించను, వెళ్ళి నది ఒడ్డున కూర్చుంటాను. ఇలాగైనా నేను రక్షించబడ్డాను కాబట్టి. దేవుడు ఆయన కృపలను రక్షించాడు. నేను చేయలేని మహోపకారాన్ని ఆయన చేశాడు. ఇలాగైనా ఆయనే చేశాడు. నేను బోధ చేస్తాను, ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇంకా నేను ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాను. కరణము చేతనే నేను మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నానని నాకు తెలుసు. కనుక నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి వారి కొరకై పని చేస్తాను. వారి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నాకు అవసరం. వారికై నేను పనిచేస్తాను. ఇలాగైనా ఇలాగైనా వెళ్లి వారిని తీసుకునిరా, ఇలాగైనా వారిని లాక్కునిరా. దైవ సేవకులు అంగీకరించకపోయినా, వేరే వారు అంగీకరించకపోయినా, సంఘశాఖలు అంగీకరించకపోయినా, అది నన్ను నిలుపు చేయలేదు. ఏదో ఒకటి ఉన్నది, అది ఆయన ఆపలేదు. ఆయన అవిశ్వాసం యొక్క మధ్య స్థలంలోనే ఆయన వచ్చను, అది ఆయనను ఆపు చేయలేదు. ఎలాగైతేనే అందులో ఉండే ఆయన బయలుదేరాడు. అదే మనము చేస్తుంది, వెళ్లి వారిని తీసుకురావచ్చుట. ఇలాగైనా వారిని పట్టుకోవాలి. ఏమైనప్పటికీ వెళ్ళు, లాగు, నీ సంపూర్ణ బలముతో పట్టుకో. వారెవరైనది నీకు తెలియదు. వారిని రక్షించు. అది ప్రేమ చెందనే కలుగుతున్నది. నేనేదో చేయవలసి ఉన్నదని కాదు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి. నేను అతని సరిచేయటి కొరకై వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడే నేను చేస్తాను. నేను గుడికి వెళ్తాను కనుక నేను అది సరిచేయవలసి అనుకుంటున్నాను. లేదు, నేనే ప్రప్రదంగా సరిచేసుకోవలసి ఉన్నది. చూసారా, దేవుని ప్రేమని ప్రేమలో లేనట్లయితే ఒకటి లేక ఒకరిని తప్పటి చెప్పవలసి ఉన్నది. ఒకరికి తర్వాత నీవు వెళ్ళి ప్రేమతో సరిచేసుకో. తర్వాత నీ పొరుగు వారితో సరిచేసుకో. యేసు అదే బోధించాడు. ఆయన చెప్పాడు, నీవు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరుని ఎడలా లేక నీ పొరుగు వాని ఎడలా ఏదైనా అచ్చుడినది ఉన్నట్లయితే మొదటగా వెళ్లి అతనితో సరిచేసుకో. సరే, ఇప్పుడు రాబోతున్న కలలను ప్రత్యక్షతలు బుధవారం మనం పొందుతున్నాము. తిరిగి ఉదయం దేవుని కుమారుల ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. దాని కొరికే దేవుడు ఎదురు చూస్తున్నాడు. తర్వాత కడవరి కాలములో ఆయన ఎదుట మనమంతా నిలబడతాము. దేవదూతలు తప్పిపోలేదు. మనం ఏ విధంగా ఆశీర్వాదాలతో ఆనందిస్తున్నామో అది వారికి తెలియదు. వారెన్నడూ తప్పిపోలేదు. ఏ నేను ఎక్కడ నుండి వచ్చానో, ఏ బండి నుండి చెక్కబడ్డానో నాకు తెలుసు. ఒక పాపి, నీవు ఎక్కడ నుండి చెక్కబడ్డావు నీకు తెలుసు. మనం తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత దేవుని ఎదుట మనం నిలబడగలము. ఓహో, ఆ రోజు ఎంతటి మంచి రోజు. తర్వాత దత్త పుత్రత్వము స్థానమందుచుట, దేవుని మంచితనము కార్యరూపము దాల్చుట. ఇది నేను మీకు ఇచ్చినట్లయితే ఆ తర్వాత 5వ వచనం ఆరంభించుకుందాం. నేను చదవాలనుకుంటున్నాను. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల ముందుగా నిర్ణయించుకుని దత్త పుత్రత్వము చేయుట స్థానములో ఉంచుట ఆయన చిత్తము చేయనది దేవుడికి ఆనందకరమైన విషయం. ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి? ఆయన సంఘాన్ని నిర్ణయ స్థానమనుచుతున్నాడు. మొట్టమొదట ఆయన సంఘాన్ని పిలిచాడు. మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, బాప్టిస్ట్ వారిని పిలిచాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మ బాప్తిస్తు వారికి ఇచ్చాడు. పెంతికోస్తు వారైన మీరు దీన్ని మీ హృదయంలో తీసివేసేయాలని నేను కోరుతున్నాను. పెంతికోస్తు ఒక సంఘ శాఖ కాదు. పెంతికోస్తు ఒక అనుభవము. అది పరిశుద్ధాత్మ. అది ఒక స్థాపక సంఘము కాదు. పరిశుద్ధాత్మ నీవు స్థాపనము చేయలేవు. దానికి ఆయన నిలవడు. నీవు పిలుచున్నది ఏదో దాన్ని స్థాపకము చేయగలవు. అయితే పరిశుద్ధాత్మ వెళ్లిపోతాడు. నీవు ఎక్కడున్నావో అక్కడే కూర్చుంటావు. అలా వెళ్లిపోతూనే ఉండును. గమనిస్తున్నారా? పెంతికోస్తు ఒక స్థాపక సంఘము కాదు. పెంతికోస్తు ఒక అనుభవము. ఆ తర్వాత దేవుడు ఆయన పిల్లలకు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త జన్మని ఇచ్చాడు. వారు నజరేయులు పిలిగ్రిమ్ హోలీస్ ద్వారా తమ్ము తాము శుద్ధి చేసుకోవడం ద్వారా వారు దానికి సమీపంగా వచ్చారు. ఆ తర్వాత పెంతికోస్తు అనుభవములేకి పరిశుద్ధాత్మ బాప్తిస్మము వరములు తిరిగి పొందుకుంటులేకి వారు వచ్చారు. వారు భాషలు మాట్లాడారు. భాషలకు అర్థం చెప్పారు. స్వస్థత వరాలు, అద్భుతాలు, సూచికలు వారిని వెంబడించినవి. ఎప్పుడు? వారు బిడ్డలయ్యారు. దేవుని బిడ్డలయ్యారు. క్రీస్తులో వారు స్థానమందున్నారు. జన్మ ద్వారా బిడ్డలయ్యారు వారు. కృత జన్మ మార్పు చెందుట అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని పొందుకునే వరకు నీవు మారు మనసు పొందలేదు సుమా. ఒక లేఖనము చెప్తున్నది. ఎవరైనా అడుగు, నీ లేఖనాన్ని చదువు. యేసు పేతురుతో చెప్పాడు, ప్రభువైన యేసునది విశ్వాసముడు ద్వారా అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఒక అపొస్తలుడుగాను ఆయన వెంబడించువానిగాను అతడు అయ్యాడు. పరలోక రాజ్య తాలూపు చెవులు యేసు అతనికిచ్చాడు. యేసు 17:17లో యోహాను 17:17లో ఆయన వారిని ప్రతిష్ఠించాడు. వారికి అధికారం అనుగ్రహించాడు. దయ్యాలు వెలుగ వాటి వెల్లడి కొట్టుకొట్టుకై వారిని పంపించాడు. వారిని శుద్ధీకరించాడు. తండ్రి వారిని ప్రతిష్ఠించదు. నీ వాక్యమును బట్టి నీ వాక్యమే సత్యము. వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నేను విన్నటువంటి మాటలన్నిటి కూడా అది మధురమైన మాట. తండ్రి వారి నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఆయన ఒక గృహాన్ని కలిగి ఉండటానికి హక్కు కలిగి ఉన్నాడని మీకు తెలుసా? ఆయన ఒక నరుడు. ఆయన ఒక భార్యని కలిగి ఉండటానికి హక్కు కలిగి ఉన్నాడని తెలుసా? ఆయన ఒక నరుడు. ఇవన్నీ కలిగి ఉండటానికి ఆయన హక్కు ఉన్నది. ఆయన చెప్తున్నాడు, తండ్రి వారి నిమిత్తము నేనుగా ప్రతిష్ఠించుకుంటున్నాను. నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. గత దినాన నేను ఒక చిన్న బోధకుతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ దారి మార్గాన అతని కొరకై కొన్ని రాత్రులు నేను బోధించనై ఉన్నాను. ఒక విషయాన్ని గురించి అతను అడిగాను. అవును సోదర బ్రహం, అయితే నా వారు చాలా మంది దాన్ని నమ్మరు అని అతను చెప్పాడు. ఎక్కువ మంది వారిలో లీగలిస్టా అని అన్నాను. సహోదరుడు దానిని నమ్మడు. అతను చెప్పాడు, వారి కొరకు అని అన్నాడు. అతని మీద కౌగులించుకోవాలనుకున్నాను. చూసారా? వారి కొరకు నేను వారి కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను. ఓ యేసు ఆ 12 తగ్గించుచున్నాను. ఆ 12 ద్వారా లోకానికి సువార్త తీసుకుని వెళ్ళవలసి ఉండేను. ఆయన చెప్పాడు, వారి కొరకు నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నీ పొరుగు వారి కొరకు నీవు సిద్ధపడు. ఇంకొకరి కొరకై సిద్ధపడు. పైన కప్పుకునే వస్త్రము కోసము నీ స్వాతంత్రాన్ని వినియోగించవద్దు సుమా అని పౌలంటున్నాడు. అయితే నిన్ను నీవు ప్రదర్శించుకో. నిన్న క్రైస్తవుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగా నీ ఇరుకు పొరుగు వారి మధ్య నీవు ప్రవర్తించు. నీవు నీ శత్రువు కలిసినప్పుడు అతని కొరకు నిన్ను ప్రదర్శించుకో. నీవేమి చేయగలవలను ఎరుగకనే. నీ సంభాషణ ప్రతిష్టమైనదిగా ఉందని. ఇప్పుడు కుమారుని స్థానం అందించట్లు గమనిద్దాం. మొట్టమొదటిగా కుమారుడు పుట్టినప్పుడే అతడు కుమారుడే అయ్యాడు. ఆ తర్వాత తప్పక చేసుకోవడానికి అతని ప్రవర్తన సరైనదా కాదా అని చూస్తాం. అది పెంతికోస్తు. పెంతికోస్తు ఒక సంఘర్షకు కాదని నేను చూస్తాను. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్ట్ వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేయండి. ఎంతమంది ఇక్కడ ఉన్న మెథడిస్టులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేతులెత్తండి. ఎంతమంది ఇక్కడ ఉన్న నజరీన్లు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేతులెత్తండి. ప్రెస్బిటేరియన్లు పరిశుద్ధాత్మను పొందిన వారు చూపించండి. లూథరన్లు పెంతెకొస్తు వరకు కాకుండా ఇతర సంఘ శాఖలకు చెందిన వారు ఎంతమంది మీలో పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేతులు చూపించండి. చూశారా? కనుక పెంతెకొస్తు అనేది ఒక సంఘశాఖ కాదు, అది ఒక అనుభవం. దేవుడు నిన్ను క్రీస్తు శరీరంలోకి స్వీకరించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ యొక్క మంచి ప్రవర్తన బట్టి నిర్ణయంగా పరిశీలి చేసుకుని రుజువుపరచుకున్న తర్వాత లోకమేమని తలచినా పర్వలేదు, పరిశుద్ధాత్మకు లోబడతావు. దీన్ని నేను కఠినంగా రుద్దబోతున్నాను, నేను చెప్పాలనుకుంటున్నాను, నేను కఠినై ఉన్నాను అని కాదు. దయచేసి నిజంగా అలాంటి వాడు నేను కాదు. నిజంగా పనికి మాలిన వాడు నన్ను తలంచవద్దు. నేను అలాగుండాలని కోరుకోను. నన్ను ఆయాసపరిచేది ఏంటంటే దేవుడు పంపిన ఈ సత్యమును ప్రజల యొద్దకు తీసుకుని వెళ్లి వారికి బోధించాలని. అయితే వారు వెనుకకు తిరిగిపోయి అవే కార్యాలను చేస్తూ పరిశుద్ధాత్మను పొందామని చెప్తారు. అది నిన్ను సంపూర్తిగా పాడు చేస్తుంది. చూశారా ఏంటి కారణం? అదే స్థానానికి వారు వచ్చారు కాబట్టి. ఇస్రాయేల్ జనాంగం వల్ల వారికి ఒక రాజు కావాలి. అతడు అమోరీయులు అమాలేకులు ఫిలిస్తీనుల వలె వారిని పరిపాలన చేయాలి. స్త్రీలారా, పురుషుల యొక్క వస్త్రాలు ధరించడం మీకు తప్పని తెలియదా? మీకు తెలియదా? మీ వెంట్రుకలు కత్తిరించుకోవడం మీకు తప్పని తెలియదా? పొగ త్రాగడం, అలా ప్రవర్తించడం మీకు తప్పని తెలియదా? నీ ఇంటికి యజమానుడుగా నీవు ఉండకుండా ఉండటం అనేది నీకు తప్పని తెలియదా? నీ భార్య ఏదో చిన్న కోపం వచ్చి నేను ఇంట్లో నుండి బయటకు నెట్టివేస్తే అవును ప్రియా నీకు మెలుగురు మరలా వస్తాను అని ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతావు, తప్ప నీకు తెలియదా? నీ సొంత గృహంలోనే నీవు సరి చేసుకోలేకపోతే దేవుడి ఇంట్లో నీవు ఎలా సరిగా ఉంటావు? అది నిజంగా వాస్తవమైన విషయం. సహోదరి, నీ భర్త నీకు కేవలం భర్త మాత్రమే కాదు, నిన్ను పరిపాలించువాడని నీకు తెలియదా? దేవుడు అలాగ చెప్పాడు. కాబట్టి భర్త మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. పౌత్రులైన మీరు దేవుని వాక్యం దాన్ని ఖండిస్తుందనే దేవుడు కూడా మీ సంఘాల్లో ఆడ పాస్టర్లను స్త్రీ బోధకులను నియమిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఎలాంటి ఒక్క ముక్క కూడా ఆధారం లేకున్నప్పటికీ మీరు ఇంకా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మిక నామమున బాప్తిస్మిచ్చునను వడుచున్నారు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మిక నామములో ఎవరైనా బాప్తిస్మిచ్చినట్లుగా ఈ ఆర్చ్బిషప్ గాని ఏ వ్యక్తి గాని చూయించమని నేను అడుగుతున్నాను. యేసు నామములో కాకుండా మరో విధంగా ఎవరైనా ఎక్కడైనా బాప్తిస్మిచ్చారో ఎవరైనా నాకు చూయించండి. ఆయన వస్తున్నాడని నమ్మి వారు బాప్తిస్మిచ్చారు అంటే ఆయన ఎవరు తెలియదు వారికి. దాన్ని వారు గుర్తించిన తర్వాత యేసుక్రీస్తు నామమున తిరిగి వారు బాప్తిస్మిచ్చారు. ఒకరు నాకు చూపించాలి, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిని, బాప్టిస్ట్ వారిని, ప్రెస్బిటేరియన్ వారిని, ఇతరత్ర బోధకులు నేను అడిగాను. వారు చూపించలేదు, దాని గురించి వారు మాట్లాడలేదు కూడా. నేను లేఖనాన్ని చూడాలి, ఆ తర్వాత నేను ఒక మూఢుడవుతాను, నేను ఒక మతి తప్పిన వాడిని అవుతాను. నీకు సత్యమును చెప్పినందుకు నేను ఒక పిచ్చివాడను. అది నిజమైన సహోదరులారా, ఒక మనుషుడు దేవుని కొరకు అమ్ముడుపోయినట్లయితే నీ స్థలాన్ని, నీ మూలధనాన్ని, నీ పిపాయిని నీవు అమ్ముకున్నావు. నీవు ప్రకకొచ్చావు. నీవు ప్రత్యేక జీవివి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన కొద్దిమందే. అవును, అనేక మంది ప్రజలు పిలువబడ్డారు. నీ హృదయంలో నీకు ఒక పిలుపునది. అవును, నేను దేవుని నమ్ముతున్నాను, ఆయనను ప్రేమించి ఆయన అలా చేయడని నేను అనుకుంటున్నాను. అయితే మిగతా వారు ఎలాగో నీవు కూడా అలాగే పొగట్టుకుంటావు. ఎందుకంటే ఆ దినాల అనేకులు వచ్చి ఈ విధంగా చెప్తారు, నీ నామును మేము ఎల్ల వెలగొట్టాము, ప్రతిదీ నీ నామని మేము చూశాము అంటారు. నేను స్వస్థత కూడికలు కూడా జరిగించాను, నేను సువార్తను ప్రకటించాను, నేను దయ్యాలను వెలగొట్టాను అని అంటారు. విషధారులారా, మీరెవరో కూడా నాకు తెలియదు అని యేసు చెప్తాడు. ఆ తండ్రి చిత్తము చేయవాడే అని యేసు చెప్పాడు. ఎందుకు తండ్రి ప్రజలు చూడలేకున్నారు? అది అరగదీయటమని నాకు తెలుసు. గాయపరచాలని నా భావం కాదు, అలా ఉండాలని నా అభిప్రాయం కాదు. మనం కడవరి కాలంలో ఉన్నాం. నా వైపు చూచుట్లుగా నేను చూడు దేవుడు సంఘమైన క్రీస్తు శరీరములో సరైన స్థానమందు కూర్పు చేస్తున్నాడు, దత్త చేస్తున్నాడు. అనేకులు ఆయన అక్కడ పెట్టబోట్లేదు. అనుభవం నుండి నేను దాన్ని చెప్తూనే ఉన్నాను. భలే గొప్ప సంఖ్య ఉండబోతుందని నువ్వు చెప్తావు, అయితే వారిని కూడా లాగటానికి ఆయనకు 6,000 సంవత్సరాలు పట్టింది. గుర్తుంచుకో, పునరుద్ధానం వస్తుంది, వారితో కలిసి మనం ఎత్తబెడతాం. కేవలం కొద్ది మంది మాత్రమే. త్వరగా నీ రక్షణ నీవు శోధించు చూచుకో, నిన్ను నీవు చూచుకో, ఏది పొరపాటు జరిగినదో చూచుకో. అవునా? చూడండి, అసలు విషయమేంటి సహోదరుడా? అది కఠినమైందని నాకు తెలుసు, అయితే అది సత్యము. అది దేవుని యొక్క సత్యము, దత్తపుత్రత్వము. మనం ఎంతగానో దేవుని కొరకు అగ్నిగా ఉండవలసినది, రాత్రి మిగల అలా ఉండవలసినది. మనమేమీ నిలుపు చేయలేదు. మనం ఎంతో ఆప్యాయంగాను అనురాగముతోనూ ఆదరణంగాను మన జీవితంలో క్రీస్తును పోలి ఉండవలసి ఉన్నది. ప్రతి దిన జీవితం ఆ విధంగా ఉండాలి. యేసు చెప్పాడు, పొలంలోని అడవి పూలను చూడు, అవి ఎలా ఎదుగుతున్నవో, ఎలా శ్రమిస్తూ, ఎలా పొందుకుంటున్నవో చూడు అని. ఏ సమస్త వైభవంతో కూడిన సలోమోను సహితం వాటిలో ఒకదాని వలె లేడు. సలోమోను గంభీరమైన పట్టు వస్త్రాలు, సుదుతో తయారు చేయబడిన వివిధమైన వస్త్రాలతో అలంకరించబడ్డాడు. ఏ ఆయన అనగా ప్రభు చెప్పినట్లుగా లేడు. లిల్లీ పద్మం పెరుగుడు కొరకై రాత్రి బగళ్లు శ్రమించవలసి ఉన్నది. ఈ చివరి వరుసలోనికి నీవు రావడానికి నీకు ఏంటి? నీతిమంతుడే రక్షించబడి దుర్లభమైతే ఇక పాపి ఎక్కడ నిలబడతాడు? అనగా అవిశ్వాసి భక్తిహీనుడు. వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుటకు నిరాకరించు వ్యక్తి. మనం ఏమి చేయబోతున్నామో చూడండి. ఇది మన సంఘము, 4 లేక 5 మన మధ్య కొత్త వారు ఉన్నారు. అయితే ఇది మీకు ఉపదేశం చేస్తున్నాను. ఇది మన సంఘము, ఇది టేపుల మీదకి వెళుతుంది. ప్రజలు టేపుల వినాలని నేను కోరుతున్నాను. గుర్తుంచుకోండి, ఇది నా సంఘము. దురుమున ప్రజలకు దాని తెలుపుటకు నేను ఒక పెద్ద మనిషి వలె మేగడ దేసిన పాల యొక్క చిన్నబిడ ఉన్నట్లుగా అలాంటి అభిప్రాయాలు అక్కడే ఉందని చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నాను అలాంటి వారికి. అయితే సత్యాన్ని నిజంగా పెట్టవలసి వచ్చినప్పుడు మనం దాన్ని పెడదాం. దత్తపుత్రత్వము సరైన స్థానంలో ఉంచుట. వారెక్కడ ఉన్నారు నాకు చూపించు. దేవుడు తన ప్రజలను ప్రత్యక్షత ద్వారా ప్రక్కగా పిలుచుతున్నాడు. దాని గురించి వారు ఒక్క మాట అయినా చెప్పనవసరం లేదు. ఒకటి జరుగుతూ నీవు చూస్తావు. ఆయన కుమారుని సరైన స్థానం ఉంచుట, అదే విషయాలతో నిష్కర్షగా ఒక క్రమంలోనికి తెచ్చుట. అతనికి పెద్ద హోదా ఇవ్వబడినది. అతని యొక్క మాటలు ప్రధాన దూత మాటల వల్లే ఉంటవి. కుమారుడు దత్తత చేయబడ్డాడు, గొప్ప స్థానమందు ఉంచారు, అక్కడ కూర్చున్నాడు. అతని వస్త్రాలు మారినవి, అతని రంగు మారినది. తండ్రి ఒక పెద్ద పండుగ చేసి అందులో ఇలా అన్నాడు, ఇతడు నా కుమారుడు, ఇక నుండి ఇతడు పరిపాలకుడు, ఇతడు పాలనాధ్యక్షుడు. నా ఆస్తి అంతటికి అతనే హక్కుదారుడు, నా కుడుదంతా అతనిదే. అవును, ఇది మనం అక్కడ ఎలహుయిం అక్కడికి వెళ్దాం. ఎక్కడ ఆయన స్వయంగా ఉన్నవాడో అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత ఎవరైతే నరుడికి భూమి మీద అధికారం ఇచ్చారో దాన్ని చేసిన యెహోవా యొద్దకు వెళ్దాం. మనం ఎదురు చూస్తున్నాం, ప్రత్యక్షల కోసము భూమి ములుగుతున్నది. అక్కడికి వెళ్ళేది చదువుదాం, సరేనా? ఇతనిగా తన ప్రియుడు తాను ఉచితముగా మన కర్గుచేతన కృపామయము కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని ఆయన కృప ఏంటి? పూర్వకాలమునందే ఆయన ఒక తండ్రిగా లేనప్పుడే ఆయన కృప ప్రేమై ఉన్నది. ఆయన కృపకు కీర్తి కలిగినట్లు తనకు బిడ్డలుగా స్వీకరించుటకై ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకుని ఆయనకు ఆయనే ఒక బిడ్డను చేశాను. గమనిస్తున్నారా? తనగా తన ప్రీమియందు అనగా క్రీస్తు అనగా వ్యక్తి ద్వారా మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని ఎలాగ నిర్ణయించుకున్నాడు? ఆయన ద్వారానే ఆయనలోకి ఎలాగ చేరుతాము? ఒక్క ఆత్మ ద్వారా మనమంతా ఆయనలోకి బాప్తిసం పొందాము. వినండి, ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చోట పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతున్నట్లయితే, ఇలాగ నీవు ముందుగా నిర్ణయించుకున్న దాన్ని గురించి, ముందు ఏర్పాటు గురించి, నిర్ణయ స్థానాల గురించి నీవెలా ప్రకటించగలుగుతావు? ఎందుకు ప్రతిదినము నీవు తప్పిదము చేస్తున్నావు, ప్రతిదినము పొరపాటు చేస్తావు? అయితే నీవు తిరిగి జన్మించినట్లయితే, స్త్రీ గాని పురుషుడు గాని నీవు తప్పు చేసిన వెంటనే అందుకొరకు నీవు క్షమాపణ పొందావని దేవునికి తెలుసు. నీవు ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఎదురుగా నిలబడవచ్చును, లేక ఎవరి వద్దైనా నిలబడవచ్చును, నేను తప్పు చేశాను, దానికి దేవుడు క్షమించాడు అని చెప్పవచ్చు. ఎందుకని రక్తపు ప్రాయశ్చిత్తార్థ బలి జరిగినది ఎక్కడ? SINS పాపములు అన్నది మీరు గమనిస్తున్నారా? ఒక పాపి పాపే, అతడు పాపము చేయడు. అయితే సంఘము పాపము చేస్తుంది, పొరపాట్లు చేస్తుంది, ఒక తప్పుడు తలంపులు, తప్పుడు అభిప్రాయాలు చేస్తుంది, సందేహ సంశయాలు కలిగి ఉంటున్నది. నడవడాన్ని ఇలాగా అని నేర్చుకుని చిన్న బిడ్డ వలె ఊగిసలాడుతుంది. అతను ఏ విధంగా సరిగా నడవాలో తెలియదు, కానీ ఎందుకంటే అతను చిన్న బిడ్డ. అయితే మనకు ఒక హస్తమున్నది, అది పైనుండి వచ్చి మనల్ని పట్టుకుని సరిచేసి, కుమారుడా ఈ విధంగా అడుగువే అని చెప్పే హస్తమున్నది మనకి. ఆయన మనల్ని లాగివేసి మనం ఒక తప్పు చేశాము కనుక అని చెర్మివేయడు ఆయన. మనం నడుచుకు ప్రయత్నం చేస్తున్నాం కదా అని ఆయన మనల్ని మరణం వరకు కొట్టడు. మన బిడ్డలను మనం ఎలా ప్రేమిస్తామో ఆ విధంగా ప్రేమిస్తాడు. ఒక నిజమైన తండ్రి తన తనయుడు నడుచుకు ప్రయత్నం చేస్తే, అందుకొరకై పడిపోయినట్లయితే తండ్రి కుమారుని బాధడు కదా. తన చేయి బాగా చాచి అక్కడికి చేరుకుని రెండు చేతులతో అతన్ని పట్టుకుని, ఈ విధంగా నడు బిడ్డా, ఈ విధంగా నడు అని చెప్తాడు. దేవుడు ఆయన సంఘమేళ్ళ ఉంటాడు. చెబడిన ఆయన హస్తాలు చాచి తన చేతుల్లోకి తీసుకుని పైకి తీసుకుని, కుమారుడా ఈ విధంగా నడు అని చెప్తాడు. అది కాదు, ఇలా కాదు, ఈ విధంగా కాదు, మాట్లాడు. సంఘం ఏమి చెప్పినా నాకు అక్కడ వస్తాను, ఏమి చెప్పినా అది ఏమి చెప్పినా ఈ విధంగా చెప్పు, విధంగా విధంగా నా వాక్యం మాట్లాడినట్లయితే ఆయనతో నిలబడు, ఆయనతో నడు, ఆయనతోనే ఉండు. వారు చెప్పేదాన్ని లెక్క చేయవద్దు, దాంతోనే ఉండు, ఈ విధంగా నడు. ఈ మార్గాన్ని అడుగులు పెట్టవలసి ఉన్నది. మన యొక్క పాపములు ఒక ప్రాయశ్చిత్తార్థ బలి, మన పాపములకై ప్రేమ, ఇక మన పాపములకై ఒక తరుణం ఉండేది కాదు. ఆ మట్ల మీద మనం ఎంతగానో నెరవేయవలసి ఉన్నది, అనగా స్థిరత కలిగి ఉండవలసి ఉన్నది. దేవుని కృప మహదైశ్వర్యుని బట్టి ఓ కృపను మన ఎలా విస్తరింపచేసాను. విస్తరింపజేయటనగా ఏంటి? ఆయన ఎక్కడైతే విస్తరింపచేశాడో పెద్ద అంబారం లేక కుప్పని సమకూర్చాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎలా విస్తరింపచేశాడు. సంపూర్ణమైన జ్ఞాన వివేచకుటకు ఆ కృపను మన ఎలా విస్తరింపచేశాను. సంపూర్ణమైన జ్ఞానము భూసమనమైనది కాదు. ఏ లోక జ్ఞానం ఆయన దృష్టికి విరితనము, దేవుని జ్ఞానము లోకానికి విరితనము. రాత్రి పగలు ఇలాగో అలాగే ఒకదానికి ఒకటి అంగీకారములు కాదు. అయితే సూర్యుడు ప్రకాశించక ఆరంభించగానే తెల్లవారిపోతుంది, రాత్రి ఫటాపంచులై పలు స్థలానికి చెదిరిపోతుంది. వచ్చుకు ఆరంభించగానే లోక కార్యాలన్నీ రాలిపోతుంది. సుమా అది ఏం చేస్తుంది? సూర్యకాంతిని ఆయన బిడ్డల మీద ఆయన విస్తరింపజేస్తాడు. ఆత్మీయ నడుస్తారు, దేవుని ఆత్మలో నడిపించబడతారు, సంపూర్ణమైన జ్ఞాన వివేచనలు విస్తరింపబడతారు, బుద్ధి కుశలత వివేచనలు ఎలా నడవాలో తెలుసుకుంటారు. మరి తప్పుగా నీకు కనిపిస్తే అలాంటప్పుడు నీవేమి చేస్తున్నావు జగ్గతపడుసుమా. అది తప్పైతే దాన్ని ఎలా సమీపిస్తున్నావో కూడా నీవు జగ్గతపడు. నీవేచిన నీవేలా సమీపిస్తున్నావో ఎంతో జాగ్రత్తగా చూడు. నిజంగా నిశ్చిత కలిగి ఉండు. హాముల వలె వివేకులను, హావుల వలె నిష్కపట్లై ఉండు అని యేసు చెప్పిన విషయం స్నేహితులారా, ఈ బంగారు ముద్దలన్నీ రోజులు వెంబడి రోజులు మనం ఇలాగ ఉండగలుగుతాం, అది అద్భుతకరమైన విషయం కాదా? వేచిన విజ్ఞానము విస్తారంగా మనకు అనుగ్రహించాడు, కుమ్మరించాడు. ఏదో ఒక చిన్న గరిటెడు కాదు, కానీ పెద్ద చిలకపాల తీసుకుని అలా వెదలుతూనే ఉన్నాడు. ఆయన కృప మనయల్ల విస్తరింప చూసి జ్ఞాన వివేచన మనకు అనుగ్రహించాడు. ఓ అద్భుతకరమైన కృప! ఆ శబ్దం ఎంతటి మధురం! మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయల్ల విస్తరింప చేశాను. Having made known to us the mystery, తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఎవరితో ఆయన మాట్లాడుతున్నది? సంఘ శాఖలతోనా? దయచేసి సహోదరులారా, మీ యొక్క సంఘ శాఖను నేను తృణీకరిస్తున్నానని తరచవద్దు. నేను అలా చేయను. అలా చేయడం తప్పని నేను మీకు తెలియజేయ ప్రయత్నిస్తున్నాను. వార్త ప్రకటించుడు అని యేసు చెప్పాడు. మనమైతే వెళ్లి సంఘశాఖం తయారు చేశాం, అందుచేత మనం పొందలేదు. మనుష్య జ్ఞానాన్ని అనుసరి వెళుతున్నాం. కాల్విన్ తిరిగి లేచినట్లయితే, కొద్ది కాలం క్రితమే నేను ఒక గొప్ప సంస్కర్త సమాధి యొద్ద నిలబడ్డాను. ఆహా, ఇటువంటి మహనీయుడు ఈ వ్యక్తి అని తలస్తూ ఉన్నాను. అతడు జాన్ వెస్లీ. నేను ఇలా అనుకున్నాను, ఈరోజు జాన్ వెస్లీ సమాధి నుండి తిరిగి లేచినట్లయితే అతని సంఘాన్ని చూస్తే అతని పేరును బట్టి అతను సిగ్గు పొందుతాడు. జాన్ వెస్లీ దైవభక్తి గలవాడు. అతను చెప్పిన రీతిగా అప్పుడే తీసిన కురివిలాంటి వాడు అతడు. జాన్ వెస్లీ దేవుందమైన పరిశుద్ధుడు. అడుగడుగు ఆయనతో నచ్చిన వాడు అతడు. అయితే జాన్ చనిపోయిన తర్వాత జాన్ వెస్లీ కొరకు మనకు సంఘాన్ని కడదాం అని వారు అన్నారు. కనుక మనకు సంఘాన్ని కట్టి దానిని మెథడిస్ట్ చర్చిగా పిలుద్దాం, ఎందుకంటే కృపలో రెండవ కార్యము అతని యొక్క శుద్ధీకరణ పద్ధతి అని వారు అన్నారు. ఆ తర్వాత వారు ఒక సంఘాన్ని నిర్మితం చేశారు. అయితే ఈరోజు జాన్ వెస్లీ దేని కొరకు నిలబడ్డాడో దాన్నే వారు తృణీకరించారు. జాన్ వెస్లీ దైవిక స్వస్థతను బోధించాడు. జాన్ వెస్లీ ఆత్మ వాప్తిస్తానని నమ్మాడు. జాన్ వెస్లీ వరములు తిరిగి పొందుకుంటుకుని నమ్మాడు. జాన్ వెస్లీ మార్టిన్ లూథర్ అటువంటి గొప్ప మహనీయులు భాషలతో మాట్లాడారు, భాషలకు అర్థం చెప్పారు. ఈ రోజు మెథడిస్ట్ చర్చిలో గాని లూథర్ చర్చిలో గాని నీవు భాషతో మాట్లాడితే నిన్ను తలుపు దగ్గరికి నెట్టివేస్తారు. ఏంటి విషయం? కాల క్రమం నుండే కుమారుడుగా మనం పెట్టబడి ఉన్నాం. మరి విషయం ఏంటి? వారు ఇంకొక దాన్ని దత్తం చేసుకున్నారు, ఎందుకంటే దేవుని మర్మము వారికి తెలియదు కనుక. ఒక సెమినరీ ద్వారా దాన్ని ఎన్నడూ వారు తెలుసుకోలేరు. నేను ఇక్కడ ఇప్పుడు చదువుతాను, సరేనా? మంచిది, చెప్పుదాం. నేను ఇక్కడ ఇప్పుడు రాశాను, ఏ విధంగా చూద్దాం. ఇక్కడ పౌలు ఈ వర్తమానానికి అతని ఉపదేశకుడు. ఒక నిమిషం, అపొస్తలుల కార్యములు 9:5 అక్కడికి వెళ్దాం.
Listen to how Paul got this revelation, whatever happened. Now in Acts 9, we start reading like this. It's a Sunday school class, so why not read it?
ఎక్కడ తీసాను నన్ను చూడండి. సౌలు ఇంకను బెదిరించుకును ప్రాణాధారమట్టుగా కొనముక్కుతున్న అతని ముక్కోపి. అర్థం, యూదుడు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుడు బెదిరించుటను, హత్య చేయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్లి అనుగుణేలా తీసుకుని వచ్చేందుకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. నేను వెళ్లి చూస్తాను. నేను వెళ్లి చూచినట్లయితే నేను వారికి ఏమి చేస్తాను? చూస్తున్నారా? నేను వారిని చూచినట్లయితే, అయితే అతను ముందుగా నిర్ణయించబడినవాడు. అక్కడ ఉన్న ఆ నాటుస్వరై అమ్మే ఆ ముసలివాడు నిజ జీవానికి నిర్ణయించబడినవాడు కాదని నీవు ఎలా అనుకుంటావు? నీవు మాట్లాడికైనా ఇష్టపడినటువంటి ఆ దారులు వెంట తిరిగేవాడు నిత్య జీవానికి నిర్ణయించబడలేదని నీకు ఎలాగ తెలియను? ఆ కర్స్పర్శ చేస్తున్న ఆ చిన్నది సంఘానికి ఆహ్వానిస్తే దేవుని భయభక్తి కలిగిన వారి ఆ మహిమలో కనిపించదని నీవెలా అనుకోగలవు? ఆమె కాలేజ్ అని నీకు ఎలాగ తెలుసు? అదే మనకు తెలియని విషయం. అయితే అదే మన విధి. అయితే చేపలు పట్టేవాడు సముద్రంలో వలలు వేసిన రీతిగా అతనికి కప్పలు, చేపలు, బలులు, నీటి సాలెపురుగులు అన్ని పడుతుంది. అయితే కొన్ని చేపలు కూడా పడతాయి. అతనికి తెలియదు, కేవలం అతడు వల్ల మాత్రం విసురుతాడు. అదే మనము చేసే పని. పౌలును గమనించు. ఈ మార్గం ఉన్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడలా వారిని బంధించి యెరూషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. సోదరా, అతడు బహుకఠినుడు. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించెను. దారిలో డాక్టర్ ఎఫ్ఐ జోన్స్ కనబడి అతనితో ఇలా చెప్పాడనుకుందాం, బిడ్డా నీకు సెమినరీ అనుభవం కావాలి, అప్పుడు దేవుని నిన్ను వాడుకుంటాడు అని చెప్పాడనుకుందాం. ఆ విధంగా లేఖను చదువుతున్నది భయంకరంగా ఉంటుంది కదా. నేను దాన్ని తమాషగా చెప్పట్లేదు. అటువంటి అర్థంలేని మాటలనే మనం వాడుకుంటున్నాము ఈనాడు. నీ తల్లి చాలా చాలా మంచిది, నీవు మంచి బోధకుడైపోతావు అని అంటారు. ఏం జరిగిందో చూడండి. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పటికీ అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినది. దైవికమైనది ప్రారంభమైనది. ఆకాశం నుంచి ఒక వెలుగు. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. అప్పుడు అతను అడిగాడు, ప్రభువా, నీవెవడవు అని. ఆయన అన్నాడు, నేను నీవు హింసిస్తున్న యేసును. ముని కోలులకు ఎదురుతున్నట్టు నీకు కష్టము. అతను భయపడుతూ వణికిపోతూ, ప్రభువా, నేనేమి చెయ్యాలి అని అడిగాడు. నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవేమి చేయవలను అది నీకు తెలియబడుతున్నదని ప్రభు అతనితో చెప్పాడు. అతనితో ప్రయాణించే మనుషులు మౌనైపోయారు. అయితే అక్కడున్న ఆనయ దర్శనాన్ని చూశాడు. అంతా అతీతమైన దైవిక సంబంధమనేది. ఆ పాత సౌలు భయంకరుడు. ఆనయ తన ఇంటిలోని దర్శనాన్ని చూశాడు. అతడు ప్రార్థిస్తున్నాడు. అతడు ఒక ప్రవక్త. ఆ దారి గుండా ఒక మనిషి వస్తున్నాడు. అతడు గబ్బిల వలె మొత్తబడ్డాడు. అతడు తార్సువాడు. అతని యొక్క పేరు సౌలు అని ప్రభువు చెప్పాడు. ప్రభువా, నేను అతని గురించి అనేక అనేకమైన విన్నాను. నేను చిన్నవాడను, నన్ను అతని దగ్గరికి పంపవద్దు. అయితే చూడు, నేను అతనికి ఒక దర్శనము చూపాను. నేను అతనికి అగ్నిస్తంభంలో ప్రత్యక్షమయ్యాను. అతనిని అంధత్వంతో మొత్తాను. అతను నేను వాడుకోటకు ముందు అతనిని నలగొట్టి చెల్సవలసి ఉన్నది. అతని యొక్క వేద విద్యనంతా తీసివేశాను. ఆ కాలమందు సంఘములో అతడు గొప్పవాడుగా ఉన్నాడు. అతనికి అన్ని డిగ్రీలు ఉన్నవి. అతనికి మెరుగులు దిద్దిన అవసరం లేదు. అయితే అతనిలో ఉన్నదంతా తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. అదే ఈనాడు జరగవలసి ఉన్నది. అతనిలో ఇంకా ఎక్కువగా పోయిట కాదు, కానీ అతనిలోనిది తీసివేయవలసి ఉన్నది. ఈ రోజు కూడా చాలా చాలా మంది బోధకులకు అలాంటిది అవసరమై ఉన్నది. వారిలో ఉన్నదంతా తీసివేసినప్పుడే వారిలోనికి పరిశుద్ధాత్మ వస్తాడు. బయటకు తీసివేయవలసి ఉన్నది. ప్రభువా, అతను చాలా క్రూరమైన వాడు అని అంటున్నాడు. అయితే అతడు ప్రార్థన చేస్తున్నాడు. నీ ఒక వీధి గుండా ఇలా వినట్లయితే నీకు ఒక నీటి ఊట కనబడుతుంది. అక్కడ నుండి ఎడవైపునకు వెళ్ళు. అక్కడ తెల్ల ఇల్లు కనబడుతున్నది. దాని యొక్క తలుపు తట్టు. అతడు అక్కడ బయట వసారాలు పండుకుని ఉంటాడు. అతని మీద చేతులుంచు. దమస్కు నదికి తీసుకుని వెళ్లి యేసు నామములో బాప్తిస్తమేము. నేను చేయబోదు చెప్తాను. అతడు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసిన వాడై ఉన్నాడు. అతడు అన్ని జిల్లకు వర్తమానికుడు అని చెప్పాడు. ఆమేన్. ప్రభువా, ఒక నిమిషం ఆగు. ఏ స్కూలుకు వెళ్ళమని సలహా ఇవ్వను? గల్తీ పత్రిక చదువుతుందాం. తర్వాత యొక్క అధ్యాయం, ఏ స్కూల్, ఏ పాఠశాలకు పౌలు వెళ్ళాడో, గల్తీ 1:10 చదువుదాం. ఏ సెమినరీ పాఠశాలకు అతను వెళ్ళాడో, ఎవరు అతని మీద చెతులుంచారో, ఏం జరిగిందో చూద్దాం. గల్తీ పత్రిక 1:10. సమయం కాపాడుకుంటే అతని మారు మనుషులు చదువుదాం. నేను ఇప్పుడు మనుషులదైన సంపాదించుకుని చూస్తున్నానా, దేవునిదైన సంపాదించుకుని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టి కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టి వాడినైతే క్రీస్తు దాసులు కాకపోవద్దును. అయ్యయ్యో, దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పనా? గల్తీ 1:8 వారు మళ్ళా యేసు నామములో బాప్తిస్మ పొందుగా చేసింది పౌలే అని ఎంతమందికి మీకు తెలుసు? అపొస్తలుల కార్యం 19. అవును, నిజం. దానికి కొంచెం ముందుగా 8 మేము మీకు ప్రకటించే వార్త గాక మరొక సువార్తను ఏమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతయును మీకు ప్రకటి చేయాల అతడు శాపగ్రస్తుడు గాక. అర్థమైందా? అవును. ఈ సువార్తను ఎక్కడి నుండి పొందావు? 9 మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం. వారు మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవరైనను మీకు ప్రకటి చేయాలా వాడు శాపగ్రస్తుడు గాక. ప్రధాన దూతి అయినా, బిషప్ అయినా, జనరల్ ఓవర్సీ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనప్పటికీ కూడా యేసు నామములో నీటి బాప్తిసం బోధించకపోతే, పరిశుద్ధాత్మ బాప్తిసం బోధించకపోతే, వరములు తిరిగి పొందుకుంటూ బోధించకపోతే, క్రీస్తు యొక్క రాకడ బోధించకపోతే, వాణ్ణి చెప్పకపోతే అతడు శాపగ్రస్తుడు గాక. ఇందులో ఏ వాక్యమైనా తీసివేసి ఇది ఇంకో దినానికి చెందినది, ఇంకో ఫలానికి చెందినని చెప్తే, మేమేదో సెమినార్లో నేర్చుకున్నామని చెప్తే అతడు శాపగ్రస్తుడు గాక. పౌలు ఎలా పొందుకున్నాడు దాన్ని చూద్దాం. అదే ఈ ఉదయం మీకు బోధించ ప్రయత్నిస్తున్నాం. నేనిప్పుడు మనుషుడైన సంపాదించుకుని కోరుచున్నానా, చూచుతున్నానా, లేక దేవునిదైన సంపాదించ చూచుతున్నానా? మనుషులు ఇప్పటికీ నేను సంతోష పెట్టేవాడినైతే క్రీస్తు దాసును కాకపోతున్నలాగా చేస్తే నేను ఇంకొకటి ఇలా ఎదురు చూడగలుగుతాను. దేవుని ప్రేమించు వ్యక్తి, ప్రత్యేకించి బోధకుడు, మనుషులచే ద్వేషించబడి తప్ప మరొకటి ఏది ఆశించగలడు? మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇంటి యజమాని వారు ద్వేషిస్తే, మీ అందరికంటే గొప్పవాడిని అలా ద్వేషిస్తే, ఎక్కువగా అద్భుతాలు చేయవాడని నేనే, ఎక్కువ పరిశుద్ధాత్మ కలగవని నేనే, నేనే అంతా కలిగిన వాడను. వారు నన్నే అలాగా బయల్జబూబ్ అని పిలిచినట్లయితే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా పిలుస్తారు. అయితే ఏమి చెప్పాలని తలంచవద్దు, మాట్లాడేది మీరు కాదు. ఆ సమయంలో తండ్రి మీలో ఉండి మాట్లాడతాడు. వాక్యంతో నిలబడి ఉండండి. ఆయన గ్రంథమును రాసినప్పుడు ఈ విధంగా చెప్పాడు, ఎవడైనా ఈ గ్రంథంలో నుండి ఏ ఒక్క మాట తీసివేసినా, ఒక్క మాట కలిపినా, అట్టి వారి పేరు జీవ గ్రంథంలో నుండి కొట్టివేయబడుతుంది అని చెప్పాడు. దానితో నిలిచి ఉండటానికి దేవుడు సహాయం చేయను కాక. తరువాత వచ్చిన త్వరగా
చదువుదాం.
మిమ్మల్ని తీర్పులోనికి తీసుకుని వెళ్ళను సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను మెథడిస్టుని కాదు, బాప్టిస్టుని కాదు, ప్రెస్బిటేరియన్ కాదు, మరి పెంతెకొస్తుని కాదు. మరి ఇది మనుషుల వల్ల పొందినది కాదు, మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు. దానిని ఎవడూ నాకు బోధింపను లేదు. మనుషుల ద్వారా కాని, సెమినరీ ద్వారా కాని, డాక్టర్ వలన కాని, ఏ పాఠశాల వలన కాని నేను దాన్ని పొందలేదు. ఆ విధంగా నేను దాన్ని పొందలేదు, ఆ విధంగా దాన్ని నేర్చుకోలేదు, ఆ విధంగా దీన్ని కలగలేదు, ఆ విధంగా అది నా దగ్గరికి రాలేదు. అలాగైతే పౌలుకు అది ఎలా వచ్చినది? నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కాని యేసు క్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. క్రీస్తు దేవుని కుమారుడై ఉంది, ఆయన నాకు దాన్ని బయలుపరచున్నాడు. ఆయన దేవుని కుమారుడు. ఆ దినాన అగ్నిస్తంభం తాకినప్పుడు, ప్రభువా నీవెవడవని నేను అడిగినప్పుడు, నేను యేసును అని ఆయన చెప్పాడు. అతనికి ఏమి జరిగిందో చెప్తాను. ఒకరికి మంచి అనుభవం రావాలని 10 సంవత్సరాల గ్రీకు, 10 సంవత్సరాలు ఇంకేదో చదవాలని చెప్తారు. అయితే అది ముగికే ముందే అతను చనిపోతాడు. చూడండి, మనిషిని వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవరినూ దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. పూర్వముందు యూదా మతస్థులై ఉన్నప్పుడు యూదా మతంలో ఆధిక్యత నొందినానని నా నడవని గుర్చి మీరు వినించరి. నేను పెద్ద డాక్టర్ను, నాకు డిగ్రీ ఉంది అంటున్నావు. అతడు గమలీయులు యొక్క విద్య అభ్యసించడవాడు. ఆ దేశంలో గొప్ప ఉపదేశకుడు అతడు. గమలీయులు గొప్ప ఉపదేశకుడు అని మీరు ఎంతమందికి తెలుసు? అవునండి, నేను యూదా మతానికి చెందినవాడును. అపోస్తుల యొక్క సిద్ధాంతము మొదలుగా నాకు తెలుసు. ప్రజలు ఎలాగ దీవించాలో, ప్రాతకాల ప్రార్థన ఎలాగ చేయాలో నాకు తెలుసు. చూశారా, దేవుని సంఘమును నేను అపరిమితంగా హింసించి నాశనం చేసి ఉంటేనే పరిశుద్ధులను నాశనం చేయ ప్రయత్నం చేశాడు. చూశారా, యూధామతములో ఆధిక్యత నిండినవాడను. నేను గొప్పవాడును, ఎంతో లాభం పొందాను, వారిని నాశనం చేయ తలంచాను. ఎందుకంటే స్టెఫను మొదలగు వారిని పంపించాను. నేను ఎన్నో చేసి ఉంటుని. ఎంతగా అతను హింసించాడో చూడండి. నా పితృల పరవెందు విశేష ఆసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యతను. దేవుని వాక్యానికి కాదు, పితరుల ఆచారములకు. ఇంకో మాటల్లో, సంఘ ఆచారాలలో. నేను మెథడిస్టును, నేను బాప్టిస్టు వాడను, నేను పెంతెకొస్తు వాడను అని అనుకుంటున్నాను. నేను దేవునికే చెందినవాడను. అవునా? చూసారా, పితరుల పరంపర ఆచారము. అయితే అది దేవుని సంతోషపరచినప్పుడు, తల్లి గర్భమునందు పడిన మనుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేతులను పిలిచిన దేవుడు ఈ లోకములో నన్ను ఉద్ధరణ చేసినవాడు. నాయందు ఆయన కుమారుని బయలుపరచుటకై అది ఎలా కలుగుతుంది? నాలో ఉన్న పరిశుద్ధాత్మ నన్ను ప్రత్యేకపరచుటకు దేవుడు సంతోషించాడు. నా తల్లి గర్భములో నన్ను వేరు చేశాడు. పరిశుద్ధాత్మను అను కుమారుని నాయందు బయలుపరచ ఉద్దేశించాడు. నాకు కొద్దిగా కేకల వేలన ఆశగా ఉన్నది. సహోదరుడు, నేను చెప్పనివ్వు. దేవునికి ఇష్టమైనది, హల్లెలూయా. దేవునికి అది ఇష్టమైనప్పుడు ఒక తగ్గుబోతు తండ్రి, ఆ తల్లి మా అమ్మని గుర్చి వ్యతిరేకంగా నేను ఏమి చెప్పలేను. కుందేలకు మంచు చెప్పులు ఇలా తెలుసు, దేవుని గుర్చి అంతే తెలుసు మా అమ్మకు. తండ్రి త్రాగి వీధుల్లో పడుతుండేవాడు, మెడ వరకు వెంట్రుకలు విడాల వేసుకుంటూ చెప్పులు లేకుండా నేను బడికి వెళ్తుంటే ఇండియానాలోని ఎందుకు వాడైనా నన్ను అందరూ అసహించుకునేవారు. అది ఎంతో హీనమైన విషయంగా కనిపించేది. అయితే అది దేవునికి ఇష్టమైనది. ఆమేన్. తల్లి గర్భంలోనే ప్రత్యేకపరిచిన దేవునికి అది ఇష్టమైనది. వాక్యం యొక్క సేవకుండా నాయందు నిలుచుండి ఆయన కుమారుని నాయందు బయలుపరచ ఆయనకి ఇష్టమైనది. దర్శనాలు అద్భుతాలు సూచికలు తెలియజేయుట కొరకై అది అలా అయినది. అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? అది చేయుటకు దేవునికి ఇష్టమైనది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 16వ వచనం, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. సంఘముతో ఒక బిషప్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలి అని అడగలేదు. ఏ రక్త మాంసం దగ్గరికి అనగా ఏ శరీర యుద్ధకు నేను వెళ్ళలేదు. ఎటువంటి సంఘ శాఖ యుద్ధకు నేను వెళ్ళలేదు. వారితో నాకు అవసరం లేదు. ఏ స్త్రీలతో నేను సంప్రదింపలేదు. యెరూషలేములో ఉన్న ఏ పరిశుద్ధ యాజకుల దగ్గర గాని పరిశుద్ధ తల్లుల దగ్గర గాని నేను వెళ్ళలేదు. నేను చేయవలసిన దాన్ని గురించి దర్శనంలో చూశాను. శుభ ప్రదులైన పరబోయిన యేసును నేను దర్శనంలో చూశాను. ఇక్కడ నుండి బయటకు వెళ్ళు. ఆ పరిశుద్ధ గుంజాల్ నీకేం జరిగినది అని అంటారు వారు. లేదు, వారికి ఉన్న డిగ్రీలు నాకు లేవు. నేను ఇక్కడ లేఖనం చూపించగలను. పౌలు చెప్తున్నాడు, క్రీస్తును తాను తెలుసుకుంటూ కొరకై తనకున్నదంతా నష్టముగా ఎంచుకున్నాడని చెప్పాడు. నాకంటే ముందుగా పూస్తున్న వారి వద్దకు యెరూషలేములకు వెళ్ళలేదు అని వెంటనే అరేబియా దేశమునికి వెళ్ళితని తిమిడ దమస్కు పట్టణంలో తిరిగి వచ్చితని ఆ పైన 3 సంవత్సరాలు తర్వాత కేఫాను పేతును పరిచయం చేసుకునే వాళ్ళని అతనితో కూడా 15 దినములు ఉంటేనే. ఇంకా మనం చదివితే అతడు అపోస్తల పేతులను ఈనాడు కూడా కలుసుకోలేదు. ఒకరినొకరు తెలియదు కూడా. ఒకరినొకరు పుచ్చుకోలేదు. ఒకరినొకరు కలిసినప్పుడు వారు ఒకే సువార్తను బోధించున్నారు. దేవునికి ఒక పాఠశాల ఉన్నది. అవునా? పెంటెకోస్తు దినాన పేతు నిలబడి ఇలా చెప్తున్నారు, మీలో ప్రతివాడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. చెప్పన్నాడు, ఓ ఇదెంత మహిమకరమైనది. నేను కూడా ఒకటి చేయవలసి ఉన్నది. సమరయకు వెళ్లే పిలుపు నాకున్నది. అక్కడికి వెళ్లి వీధుల్లో సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు మొదటిగా ఒక జబ్బుగా ఉన్నవాడు వచ్చాడు. అతని వైపు చేతులు ఉంచాడు, ఎగురుతూ గద్దలు వేస్తూ దేవుడికి మహిమ అని చెప్తున్నారు. పెద్ద కూటమి ఆరంభించాడు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ కావాలా అని అడిగాడు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు యేసు నామములో బాప్తిసం పొందండి. కనుక వారందరూ తీసుకుని వెళ్లి యేసు నామములో బాప్తిసం ఇచ్చాడు. అతడు పేతురు మీరా వచ్చి వారి మీద చేతులు అని అన్నాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నేలిగ్రహములు పేతురు అదే చేశాడు. పౌలు అతను ఎన్నడూ చూడలేదు. అతని గురించి విని ఉండలేదు. ఎఫెస్సు ఎగువ తీరాల గుండా వెళ్తూ కొందరు శిష్యులు కలిశాడు. ఒక బాప్టిస్ట్ బోధకుని కలిశాడు. అతని యొక్క మరో మనసు పొందిన వకీలు పేరు అపొల్లో, తెలివి వేయగలగలవాడు. పాత నిబంధనలు తీసుకుని యేసు దేవుని కుమారుడని రుజువు చేస్తున్నాడు. అవునండి, అతని ఒక వివేకవంతుడు. వారు కేకలు పెడుతున్నారు, ఆనందిస్తున్నారు. బైబిల్ అలాగే చెప్తుంది. అపోస్తల కార్యం 18:19 చదవండి. అది అవును కాదు చూడండి. వారు ఆనందిస్తూ ఆత్మ మీద నాట్యం చేస్తూ అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. చూశారా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు అడిగాడు. ప్రజల గొంతుల్లో గుచ్చే మీరు బాప్టిస్ట్ సోదరులారా, ఆదిమ గ్రీకు ఇలా చెప్తుంది, మీరు నమ్మినప్పుడు లేక నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందారా అని. గ్రీకు అనువాద గ్రంథాన్ని తీసుకురమ్మని మీతో సవాల్ చేస్తున్నాను. నా సొంత గ్రీకు నా వద్ద ఉన్నది. అరామిక్, హిబ్రీ కూడా నా వద్ద ఉన్నది. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు అడుగుతున్నాడు. మీరు విశ్వాసం వల్ల రక్షించబడతది, అనగా దేవుని అందరి విశ్వాసము ద్వారా. రక్తం మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తున్నది, ఎందుకంటే అది అర్పణ చేస్తున్నది. రక్తం మిమ్మల్ని రక్షించదు, మిమ్మల్ని శుద్ధులుగా చేస్తున్నది. నీవు రక్షించబడ్డావని ఎలా తెలుసు? దేవుడు తన భవిష్యత్తు జ్ఞానము చేత నిన్ను పిలచుట వలన విశ్వాసము ద్వారా నీవు రక్షించబడి ఉన్నావు. నిరంతరము నీవు నిర్మలగా ఉన్నట్లు రక్తము పరిహార్ద బలి చేసినది. ఆ తర్వాత ఒక్క ఆత్మలోనికి బాప్తిసం పొందావు. విశ్వాసం సహవాసంలో కూర్చున్న కొరకై పరిశుద్ధాత్మ బాప్తిసం పొందావు. పరిశుద్ధాత్మ సహవాసములో ఉండి ఆత్మ చేత నడిపించబడి అద్భుతాలు సూచికలు చేతికి వచ్చి ఉన్నావు. ఒక దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. కొద్దిసేపుగా తెలుసుకోబోతున్నాం. కొద్దిసేపటి ఈ సమయంలో నన్ను పిలవమని మీకు చెప్పాను, అవును కదా? అటువైపు చూడటం ఇప్పుడే జరిగింది. ఒకటి రెండు మాటలు ఇంకొద్దిగా. ఈ రక్షణ ఎంతకాలం నిలుస్తున్నది? ఎంతకాలం ఉంటున్నది? ఎటువంటిది ఈ రక్షణ? మందిరాన్ని ఇంకొక మందిరానికి వెళ్లిపోవడమా? ఒక నిమిషం, హెబ్రీ 9:11. కొద్ది నిమిషాల్లో ఎంతకాలం అది చూద్దాం. హెబ్రి పుస్తకం చూద్దాం, ఎంతకాలం ఈ రక్షణ నిలుస్తుందో. ఏది ఏ రకమైన రక్షణయో కూడా. హెబ్రి 9:11 చదువుదాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది, అనగా ఈ సృష్టి సంబంధించి కానిది, అదే పౌలు చెప్తున్నాడు. మేకల యొక్క కోడిల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి ప్రవేశించను. ఎన్నిసార్లు? ఒక్కసారి. పరిశుద్ధ స్థలములో ఒక వారం రోజుల రక్షణ, వచ్చే ఉద్యమ కూటం వరకు నిత్యమైన విమోచనం మన కొరకు సంపాదించను. నిత్యము అన్న మాటకు అర్థమేంటి? క్రీస్తులో నేను నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు యేసు క్రీస్తు అని చెప్పలేడు. ఇక్కడికి మూడు రకాలైన విశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసులు, అనుకునే విశ్వాసులు, విశ్వాసులు. అందులో ఒక వర్గం వారు నిత్య జీవనకు విశ్వాసం ఉంచి ఆవరణంలో ప్రవేశిస్తారు. పాత నిబంధనలోని గుడారాన్ని తీసుకో మొదటిగా వారు ఏం చేశారు? ఆవరణలో ప్రవేశించారు అన్యులు. మరి తర్వాత ఇతర బలిపీఠం, అక్కడ వారు బంగారు గంగాల యొద్ అర్పణ కడుగుతారు. అది తర్వాత అర్పణను చంపుట, బలిపీఠం యొక్క రక్తాన్ని పోషించుట. ఆ తర్వాత అభిషేకించబడిన అహరోను సంవత్సరానికి ఒక్కసారి ఏదో అభిషేకించబడ్డాడు. షారూను పువ్వుల సుగంధముతో, ప్రశస్తమైన తైలముతో దాన్ని వారు అలాగ తయారు చేసి అతని తల మీద పోయగా అతని అంగీల అంచు వరకు దిగుతున్నది. గమనించు, ఇతరు ఏ విధంగా సంవత్సరానికి ఒక్కసారి తెరకు వెనకాల వెళుతున్నాడో. అతని ముందు రక్తం పుచ్చుకుని కరుణాపీఠం వద్దకు వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారి తన కరుణ పట్టుకుంటాడు, ఇక అది మరిచిపోతాడు. ఆ తర్వాత అది లోపల పెట్టగానే అది మొగ్గ తొడిగి చిగురిస్తుంది. 40 సంవత్సరాల అరణ్యములో తాను పట్టుకున్న ఈ పాత కర్ర అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడి ఉంటున్నది. గమనించు, నిబంధన రక్తమును తీసుకుని తర్వాత అతను అభిషేకించబడతాడు. అతని యొక్క వస్త్రానికి దానిమ్మ పండ్ల వంటివి, గంటలు మొదలుగున ఉంటవి. ప్రతిసారి అతను తన అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తారు. యెహోవా పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు చెప్తారు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? గ్రహణకలా దాన్ని విను. నీకు ఒక తరుణం ఇవ్వబడినది. ఒక వ్యక్తి ఒక్కసారి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత, దేవుని కుటుంబంలో స్వీకరించబడిన తర్వాత, తండ్రి ద్వారా స్థానాన్ని పొందుకున్న తర్వాత, సేవ కొరకు నియమించబడినప్పుడు, అతని జీవితం కొరకు ఉద్దేశం నిర్ణయించబడుతున్నది, దేవుడు అతని పిలిచినప్పుడు అతని నడక యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనబడినట్లు ఉంటున్నది. నీవు ఎదురుగాలి, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పెద్ద చెప్పినదంతా నీవు నమ్మాలి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన యొక్క వాక్యమే ముందుగా ఉండవలసినది. నీ హృదయంలో స్థిరముగా ఉండవలను. నీ నడక వాక్యంలోనే ఉండాలి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నట్లుగా చేస్తే చాలు. మేము ఏదైతే చేస్తాం, మేము సంస్థను తయారు చేసి అందులో నిన్ను ఉంచుతాం. నీవు గొప్పవాడవుతావు. యెహోవా పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు 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 ముందుకు సాగు. ఎవరు ఏమనుకున్నా మార్పులు చేయవద్దు. ఈ టేపులు పారేసి అది చేయి ఇది చేయి అని అంటారు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నీ యొక్క కన్నులు కలవరతట్టే చూడాలి. ఏది కూడా నేను ఆపలేదు. నీ జీవితం యొక్క నడక నీవు రాజ మార్గంలోనే నడుస్తూ ఉన్నావు. ప్రశస్తమగు తైలముతో అభిషేకించబడి ఉన్నావు కాబట్టి అతి పరిశుద్ధలోనికి కదలిపో కదలిపోతున్నావు. ఆమేన్. మంచిది. ఏ మానవుని వద్ద దీన్ని పొందలేదని పౌలు చెప్తున్నాడు. తిరిగి మనం పడవ దగ్గరికి గలతీలో వచ్చిందాం. ఆయన చిత్తము యొక్క మర్మును మనకు బయలుపరచబడిను. ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయన చిత్తమును బయలుపరచుకుంట లేక తెలుసుకుంటా. 9వ వచనంలోకి వెళ్దాం. త్వరపడదాం, ఆలస్యం అవుతుంది కాబట్టి. ప్రతి మాట కూడా ఎంతో గొప్పది. ప్రతి మాట కూడా ఒక బంగారు ముక్క. దాన్ని మీరు తీసుకుని మెరుగు పెట్టండి. రవ్వి ఒక మాట తీసుకుని దాని ఆదికాండముతో మెరుగుదిద్దండి. మరలా నిర్గమకాండముతో దాన్ని మెరుగుదిద్దండి. దాన్ని మరలా తీసుకుని లేవి కాండముతో మెరుగుపెట్టు. ప్రకటన వరకు వెళ్తే ఆ వెళ్ళు సమయానికి మెరుగుదిద్దుతున్న ప్రతి ఒక్క ఆ బంగారు ముక్కంత కూడా బంగారు ముక్కంత కూడా యేసే అవుతాడు. ఆమేన్. నీవెంత మెరుగు పెట్టినా యేసే నీకు కనబడతాడు. ప్రకటనలో వచ్చే వరకు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే అని ఆయన చెప్పాడు. దావీదు యొక్క వేరు చిగురును నేనే, రేకు నక్షత్రము నేనే అని చెప్పాడు. అల్ఫా ఒమేగా నేనే అనగా గ్రీకు అక్షరంలో ముందున ఏ మొదలుకొని జడ్ వరకు, నేను ఏ నుండి జడ్ వరకు, ఆ నుండి రా వరకు సర్వము నేనే. నిజమది. మృతునేతిని గాని ఇదిగో యుగ యుగములు జీవిస్తున్నాను. మరణమ యొక్కయు పాతాళమ యొక్కయు కాలపు చెవులు నా వద్ద ఉన్నవి. ప్రతి ఒక్క ఆ బంగారు ముక్కును తీసుకుని దాన్ని మెరుగుదిద్దండి. అందులో యేసే ప్రకాశిస్తాడు. ఇంకొంచెం ముద్దుగా కొంత ఆగుదాం. అయితే దేని కొరకు మనం చూస్తున్నాం? ఈ కూడికలు ఎందుకు కూర్చున్నాం? దాని యొక్క ఉద్దేశం ఏంటి? దేని కొరకు లోకం మొలుగుతుంది? ఎందుకొరకు అనుబాంబులు వేలాడుతున్నవి? అణువులు పరమాణువులు ఎందుకొరకు? అదంతా ఎందుకొరకు? ఒక నిమిషం. రోమ 8 దేని కొరకు ఎదురు చూస్తుంది? ఎంత కూడా దేని కొరకు ఎదురు చూస్తుంది? సమయం ఎంత? రోమా 8 అనుకుంటాను. పంతొమ్మిది నుండి ప్రారంభించుకుందాం. అది ఆనందదాయకంగా అది ఉంటున్నది. మంచిది. అక్కడికి వచ్చారా? అది నాకు తెలుసు. రోమా 8 అని అది అనుకుంటున్నాను. 8 నుంచి ప్రారంభించుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అయిందరు. అవునా? మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. నేను పట్టుకున్నట్లయితే, ఆయన పట్టుకున్నట్లయితే, దేన్ని పట్టుకోలేదు. నేను పట్టుకుంది కాదు, ఆయన పట్టుకున్నది. నేను ఇప్పుడు ఆయనలో ఉన్నాను. ఆయనలో ఉంటే బాగుంటుంది అని అంటావు. ప్రశ్నపడేవాడిని మీరు, మేము ఎల్లప్పుడూ దాన్ని నమ్ముతున్నాం అని అంటారు. అయితే మీరు దాన్ని నమ్మట్లేదని మీ జీవితమే నిరూపిస్తుంది. ఆయన నడిచిన జీవితం వంటి జీవితంలో మీరు నడవనిదేలా ఆయన బోధించిన సువార్తను నమ్మలేరు. అయితే బాప్తిస్టు వారైన మీరు నిశ్చయంగా నేను నిత్య బాధ్యతను అందులో నమ్మకం ఉంచాను అంటారు. బయటకు వెళ్లి సిగరెట్లు తాగుతారు, డాన్స్లకు పరిగెడతారు, ఆడవాళ్ళు జుట్లు కత్తిరించుకుంటారు, ముఖాలకు రంగులు పూసుకుంటారు, ఏంటేంటో నాకు తెలియనట్లుగా ఉంటారు. నీవు నమ్మట్లేదని నీ ఫలమే ఎదురు చేస్తాను తెలియట్లేదా? దైవిక స్వస్థత నీవు నమ్ముతున్నావా అని అడిగితే అది పూర్వ దినాల్లో మాత్రమే డాక్టర్ జోన్ చెప్పాడు ఓహో అని అంటావు. నీవు వేషధారి, నీ సంగతి ఏంటి? నీవు మోసపరచబడిన బిడ్డవు. నీవు సువార్తను దూరంగా వెళ్లిపోయావు. నీ మీద జాలి కలుగుతుంది. నీవు బురదలోనూ లేక పెంట కుప్పలోనూ కాలు జరిపడ్డావు. ఆయన ఏం చెప్తున్నాడు నీవు చూడలేదా? యేసు శరీర రీతిగా రాలేదని చెప్పు ప్రతి ఆత్మను ఆత్మయు అబద్ధ ఆత్మయుంటున్నది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. ఆనాడు ఆయన గురించి చెప్పిన రీతిగానే ఇప్పుడు ఆయన గురించి చెప్పబడుతున్నది. ఎల్లప్పుడూ ఆయన ఒకే విధంగా ఉంటాడు. విను, మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ మీరు దత్తపుత్రాత్మను పొందితరి. మీరు దత్తత చేయబడిన తర్వాత, మంచిది, దత్తత చేయబడిన తర్వాత పండుగలో చెప్పబడిన తర్వాత శరీరంలో సరిగ్గా ఉంచబడ్డారని గ్రహించదరి. నీవు కుమారుడు, నిజంగా నీవు కుమార్తెవి. నీవు తిరిగి జన్మించిన తర్వాత అలాగుంటావు. నీవు వాస్తవ స్థానం ఉంచబడ్డావు. మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్న వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. నా దేవా అని దాని యొక్క అర్థం అవును. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యపించుచున్నాడు. అది ఎట్లు చేస్తుంది? దేవునికి మహిమ, హల్లెలూయా. అది నన్ను బాధించడం లేదు, నేను దేవుని యొక్క బిడ్డను అని అంటావు, కానీ బయటకు వెళ్లి కార్యాలు చేస్తావు. దేవుని యొక్క ఆత్మ దేవుని కార్యాలు చేస్తుంది. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలను చేయును అని యేసు చెప్పాడు. చూసారా, చూసారా, ద్రాక్ష తీగ ద్రాక్ష పండ్లే కాస్తుంది, మరొక పంట వస్తే ఆ తీగల నుండి గుమ్మడికాయలు వస్తే ఎక్కడో తప్పు ఉన్నది, అవునా? అది అంటుకట్టబడిన సంఘము, అది అంటుకట్టబడిన ద్రాక్షావల్లి, అది అంటుకట్టబడిన మనిషి. ఒక వ్యక్తి ఒక సంఘశాఖకు చెంది ఉండి తను తానుగా క్రైస్తవునిగా పిలుచుకుంటాడు, పరిశుద్ధాత్మను గాని దేవుని శక్తిని గాని కలిగి ఉండడు. నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు, కారణం ఆ గుంపుతో చేరి ఉన్నావు కాబట్టి. దయ్యములు భాషలతో మాట్లాడటం నేను చూశాను. అవునండి, ఆత్మలో అవి నాట్యమాడటం, చప్పట్లు కొట్టడం, అలాంటివి చేయడం నేను చూశాను. దాని గురించి నేను మాట్లాడలేదు, గాని నేను దేవుని ఆత్మను గురించి మాట్లాడుతున్నాను. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యపించుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడేదేలా క్రీస్తుతోటి వారసులం అవుతాం. నేను ఆ శ్రమను లెక్క చేయను. ఇది వినండి, ఎంత చక్కగా ఉన్నది. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవే కావని ఎంచుకునిచున్నాను. మనలో ఎందుకనగా సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుతున్నది. ఇక్కడ సృష్టి అన్న మాటను గ్రీకులో చూశాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తూ చూస్తున్నది అని అర్థం. ఎందుకు ఇదంతా ఎదురు చూస్తున్నది? సృష్టి యావత్తు దేని కొరకు ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. సంగమోతర స్థానంలోకి వచ్చుట కొరకు అది ఎదురు చూస్తున్నది. దేవుని కుమారుడు ఎవరు? ఆయన అధికారం ఎక్కడున్నది? భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది, అవునా? ఆయన ఎలా ఎలోహిం, ఆయన యెహోవా, అవునా? నేను దేవుడిని, నాకంటే కొద్దివానిగా వారిని నేను సృష్టించాను, వారికి నేను అధికారం ఇచ్చాను. వారి యొక్క అధికారం భూమి వారి అధికారం కింద ఉంటున్నది. నరుడికి భూమి మీద అధికారం ఉన్నది. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూచుచున్నది. ఆ సంతోషకరమగు వెయ్యేండ్ల పాలన కొరకు మనం ఎదురు చూస్తున్నాము. శుభప్రదకు మన ప్రభువు వచ్చును, ఎదురు చూస్తున్న తన పెళ్లి కుమార్తెను తీసుకుని పోతాడు. ఓ భూమి మొలుగుతున్నది, ఆ రమ్యమైన విడుదల కొరకు మొరపెట్టుతున్నది. మరలా మన రక్షణకు భూమి మీదకి వస్తాడు. వాస్తవమేనా? ఎదురు చూచుట దేవుడు తన సంఘమును దాని యొక్క స్థానంలో ఉంచుట కొరకై, తను తాను బయలుపరచుకుంట కొరకై ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తన యొక్క పని నెరవేర్చగల ఒకరు అలాగుండాలని కోరుతున్నాడు. నా ఆత్మ స్వేచ్ఛగా ప్రవహిస్తున్నది, అదే అక్కడ ఉంటున్నది. ఇక్కడ నేను పనిచేయగలను, స్థానంలో దాన్ని ఉంచగలుగుతాను. నేను ఒక పండుగ ద్వారా కుమారుని అతనిని స్వీకరిస్తాడు, దేవదూతతో అతన్ని దర్శిస్తాడు, ప్రత్యక్షనిస్తాడు, అతని ద్వారా సత్యాన్ని పలికిస్తాడు. తన స్వప్రయత్నం వలన ఏమి చేయగలడు? లేదు లేదు, అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షతను గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఆయన బయలుపరిచి బయటికి పంపును. అప్పుడు అతడు వచ్చి సత్యాన్ని చెప్తాడు. అతడు చేయనది సత్యమే. అతడు చేసిన వాడి ద్వారా క్రీస్తును బయలుపరుస్తాడు. అతనికి నీవెట్టు తీర్పు తీర్చగలవు? వాక్యముతో అతను నిలిచిన విధానాన్ని బట్టి, ఒకడు వాక్యముతో నిలిచిన దాన్ని బట్టి అతనికి తీర్పు తీర్చబడుతుంది. వారు వాక్య ప్రకారంగా మాట్లాడకపోతే వారిలో జీవము లేదని బైబిల్ తెలియజేస్తున్నది, అవునా? వారిని వదిలివేయి. మనం ఆగుదాం, ఎందుకంటే సమయం మించిపోతుంది. మంచిది, పది లేక 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తృప చేశాను. జగత్తు పునాదికములపై దీన్ని ఆయన సంకల్పించాడు. ఎంతమంది అది అర్థం చేసుకున్నారు? ఆ కాలం యొక్క ఏర్పాటులో చూడండి, మరలా మనం ఇక్కడ పొందున్నాం, దాన్ని దాటిపోతున్నాం. చూసారా, కాలము సంపూర్ణమైనప్పుడు కాలం యొక్క ఏర్పాటు మీరు నమ్ముతున్నారా? బైబిల్ అలాగే చెప్తుంది. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణం అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రం యొక్క కాలము ఏర్పాటు ఒకటి ఉన్నది. బాప్తిస్మిత యొక్క యోహాను కాలము ఏర్పాటు ఒకటి ఉన్నది. క్రీస్తు యొక్క కాలం ఏర్పాటు ఒకటి ఉన్నది. సంఘ సంస్థానం యొక్క కాలం ఏర్పాటు ఒకటి ఉన్నది. పరిశుద్ధాత్మ కురుంబం యొక్క కాలం ఏర్పాటు ఒకటి ఉన్నది. ఇది కుమారులు స్వీకరించు కాలం ఏర్పాటు. దాని కొరకు లోకం తేరుచుచుచు ములుగుతున్నది ప్రపంచం. కాలము సంపూర్ణమనగాయి, ఆ కాలము సంపూర్ణత అనగా అయింది. ఏంటి సంపూర్ణత అంటే? మృతులు తిరిగి లేవడం, వ్యాధి మాపువేయబడ్డం, భూమి మూలుగులు ఆపు చేయబడ్డం. కాలము సంపూర్ణమైనప్పుడు అది జరుగుతుంది. కాలం యొక్క సంపూర్ణత కొరకు దీన్ని గమనించండి. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూరుస్తాడు. దాని గురించి మీరు సంతోషంగా లేదా? దాని ఆయన ఎట్లా చేయనై ఉన్నాడు? ఎవరిలో సమస్తాన్ని సమకూరుస్తాడు? క్రీస్తులోనికి మనం ఎట్లా వెళ్ళగలుగుతాము? ఒక్క ఆత్మ ద్వారా మనమంతా ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొంది ఉన్నాము. ఆ శరీరం ఎవరిది? ముందుగానే తీర్పు పొంది ఉన్నది. ఆయన మన తీర్పును భరించాడు. అయితే మనం ఎవరము? రక్తమును చూచినప్పుడు నేను మిమ్మల్ని దాటిపోతాను. ఆయన ప్రతి ఒక్కసారి రక్తము చిందించబడిన ఆ శరీరాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను లేకుంటాను. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దాటిపోతున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలన తనలో తాను నిర్ణయించుకున్నాను. పేరు గురించి మాట్లాడాలనుకుంటే దాన్ని ఇప్పుడే ఆరంభిద్దాం. పరలోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క పేరు ఏంటి? భూలోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క పేరు ఏంటి? ఇక్కడ ఎంతో నిజమైన చక్కని స్త్రీలు ఉన్నారు. ఇక్కడ శ్రీమతి విలియం బ్రెనహామ్ నా భార్య ఉన్నది. వారు ఒక్కరే శ్రీమతి విలియం బ్రెనహామ్. ఆమె నాతో కూడా ఇంటికి వస్తుంది. తగ్గిన వారందరూ వారి వారి భక్తులతో వెళ్లిపోతారు. చూసారా, సజీవమైన దేవుని యొక్క ఒక గొప్ప సజీవ సంఘం ఉన్నది. దానికి ఆయన పేరు ఉన్నది. ఆమె ఆయన యొక్క ఆత్మతో నివ్వడి ఉంటున్నది. అవునా? మంచి మంచి క్రియలను చేయడం ఖండించలేదు. వారి హాస్పిటల్స్ ను కార్యకలాపాలు నేను ఖండించడం లేదు. అవి అద్భుతకరమైనవి అని అనుకుంటున్నాను. పేదలకు వెంపడుతున్న వారికి అవి దేవుని యొక్క దీవెనే. వారు చేస్తున్న ఇలాంటి వారిని నేను ఖండించడం లేదు. అది చాలా మంచిది. వారి యొక్క గొప్ప సంస్థలు మిలియన్ల డాలర్ల ఖర్చు చేస్తున్నవి. ధనికమాల పనులు కంటే ఆ కార్యములే నేను చేయగోరుతున్నాను. నిజంగా వాటి నేను గౌరవిస్తున్నాను. దైవ సేవకులు ఈ వేదిక పై నిలబడి ఉన్నారు. కాలము సంపూర్ణమైనప్పుడు అవన్నీ ఏకము చేయనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారు. ఆ కాలమందు ఆయన సమస్తాన్ని ఐక్యత చేస్తాడు. సమస్తము క్రీస్తులోనికి తీసుకుని రాబడుతున్నది. క్రీస్తు అంటే ఏంటి? ఏ విధంగా ఆయనలోనికి మనం ప్రవేశించగలుగుతాము? 1 కొరింథీయులు 12, ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరంలోనికి, అనగా క్రీస్తు శరీరంలోనికి ఒక్క ఆత్మ ద్వారా బాప్తిసం పొంది ఉన్నాం. ప్రతి వరమునకు ఆయన యొక్క ప్రతి జీవికని మనము అందులో పాలిభగస్థులుగా చేయబడుతున్నాం. అవును, క్రీస్తు ఆయన యొక్క సంఘము ఏకమయ్యే ఆ దినము యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మొలుపుతూ మొరపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నది. ఈ సంకల్పాన్ని బట్టి సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనను తాను నిర్ణయించుకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నవే కాని భూమి ఉన్నవే కాని సమస్తమును మనలను ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచును. సోదరు నెవిల్, ఈ సమయం తీసుకున్నందుకు నన్ను మన్నించు. స్వాస్థ్యము మాట చూడండి డాక్టర్ గారు. రక్త సంబంధి యొక్క సహోదరుడు అని నాకు తెలియను. నేను తెచ్చివాడను కాదని కూర్చున్నాను. నేను కాదు, అలా నేను తలంచట్లేదు. ఏంటది ఒక స్వాస్థ్యము? మనము ఒక స్వాస్థ్యాన్ని పొందుకున్నాం. అటు దాని కొరకు ఒకరి నిన్న దాన్ని విడిచిపెట్టవలసి ఉన్నది. జగదుత్పత్తికి ముందే దేవుడు దానిని నీకు విడిచిపెట్టాడు. గ్రంథంలో నీ యొక్క పేరు రాయబడి ఉన్నప్పుడు, గొర్రెపిల్ల బంధించబడినప్పుడు, దానితో పాటు నీవు గుర్తించబడి ఉన్నావు. ఈ రాత్రి దాన్ని ఆపుదాం, కొద్దిగా చదువుదాం. మూడవ అధ్యాయం మూడవ వచనం చదువుదాం. ఇందులో నుండి నాలుగైదు వచనము చదవలేం, ముగించలేనాము కనుక ఇది చదివి. మనలను ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఏంటది ఈ స్వాస్థ్యని? ఏ విధంగా పొందగలుగుతాము? దానిట్టు మనం పెట్టగలుగుతాము? మనం నీతిగా నడిచినందున ఎలాగూ దీన్ని పొందుకుంటాము ఈ స్వాస్థ్యాన్ని? ముందుగా నిర్ణయించబడినందువల్లనే. ఆమేన్. ఆ ఆర్మేనియన్ సోదరుకు ఇది కఠినంగా ఉందని నాకు తెలుసు. వాని కష్టపెట్టాలని ఇది నేను చెప్పట్లేదు, కానీ ఇది తెలుసుకుంటే నాకు ఎంతగానో ఆనందంగా ఉన్నది. సోదరులారా, దీన్ని మీరు తెలుసుకుంటే మంచిది. ఇది చాలా మంచిది. మీరు అలాగే పొందుకుంటారు. దాని చూచుక ఎంతో మంచిది, ఎంతో బాగుంటుంది. సోదరు నెవిల్ ఒకసారి ఇలాగ చెప్పాడు, నిచ్చిన ఎక్కి నీవు ముందు ఏమున్నదో చూడవలే. అవునండి, ఇది అదే దేవుని యొక్క పరిశుద్ధాత్మే మన యొక్క నిచ్చిన. మనమేం పొందామో మనకు చెప్పుటకు అది నిచ్చిన అవుతుంది. అవునా? చూడండి, స్వాస్థ్యాన్ని చూడండి. ఎలాంటిది ఆ స్వాస్థ్యము? ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన తండ్రిగాను, దేవునిగాను, రక్షకుడుగాను, స్వస్థపరచువానిగాను ఉండక ముందు అన్నిటినీ ముందే ఆయన నిర్ణయించాడు. గొర్రెపిల్ల పేరును గ్రంథములో ఉంచాడు. తన యొక్క భవిష్యత్ జ్ఞానము ద్వారా నీ పేరును ఆయన చూశాడు, దాన్ని అక్కడ ఉంచాడు. ఏమిటది? ఆ తర్వాత కొంతకాలానికి పాపపు తల్లిదండ్రులకు మనం పుట్టినాము, లోకంలో తిరిగాము. అవును కదా? ఆ పొడగాటి ముక్కున్న పౌలు వలె ఎదురు తిరిగాము. కానీ ఇక్కడ 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 తిరిగామని ఒకరు చెప్పాడు. అబ్బా తండ్రి, ఆయన నీవు చెప్పితేవి ఇక్కడ మనం చూడని ఆరంభిస్తున్నాము. ఆయనలోని స్వాస్థ్యమునకు మనల్ని ముందుగానే నిర్ణయించాడు. జగదుత్పత్తికి ముందే దాన్ని మనం పొంది ఉన్నాము. చూశారా? ఆయన యొక్క సొంత ఉద్దేశము ద్వారానే, ఆయన సొంత చిత్తము మనలో నెరవేర్టకు ఆయన దేవుడు రక్షకుడు అయ్యాడు. సత్య వాక్యములు విని ఆయన ఎందు మీరు విశ్వాసము చెదిరి, సత్యమనగా ఎవరు? ఏసే సత్యము, ఆయనే సువార్త యొక్క సత్యము. నాటి సువార్త, కేవక సువార్త, గల్తీ ఒకటిలో మరో సువార్తను పరలోకుడు దిగి వచ్చిన దూత బోధించిన అతడు శపగ్రస్తుడు కాక. ఇది సువార్త, మీ రక్షణ సువార్త, ఇంకొకటి లేదు. ఆకాశం మరి ఏ ఇతర నామం వల్ల రక్షణ కలగదు? మరి ఏ నామము ద్వారా కలగదు? నాకు రక్షణ. క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచిత్రం ముద్రించబడితే మీరు విశ్వాసం ఇచ్చిన తర్వాత సహోదరుడా, దాని ఇట్లు మనం దాటిపోగలము? ఈ రాత్రి దాన్ని వదిలి పెడదాం. ఏమంటారు? ఇంతకంటే ఇక ముందుకు వెళ్ళలేను. ఈ రాత్రికి దాన్ని ఆపుదాం. ముద్రించబడిని అను మాటను వదిలిపెట్టలేను. దానిలోనికి ఎలా వెళ్ళగలను? ముందు నిర్ణయం ద్వారా స్వాస్థ్యము ఒకటి నేను పొందిన్నాను. ఏ స్వాస్థ్యము? ఎవరో ఒకరు నాకు స్వాస్థ్యాన్ని విడిచిపెట్టవలను. యేసు నీకు స్వాస్థ్యం విడిచిపెట్టింది కదా అని మీరు అనవచ్చును. క్షమించండి, యేసు నాకెప్పుడు స్వాస్థ్యాన్ని విడిచిపెట్టలేదు. యేసు ఎన్నడూ నీకు స్వాస్థ్యాన్ని విడిచిపెట్టలేదు. ఆయన దిగి వచ్చి నీ స్వాస్థ్యం కొరకు వెల చెల్లించి నిన్ను నీ స్వాస్థ్యం వద్దకు తీసుకుని వచ్చాడు. ఏ నీ యొక్క పేరు జగదుత్పత్తికి మునిపే గొర్రెపిల్ల జీవగంధములో వ్రాయబడి ఉన్నది. దేవుడు నీకు నీ స్వాస్థ్యమునిస్తాడు. నీ స్వాస్థ్యం మొదటిది. యేసు మాత్రమే వచ్చాడు. చాలా మంది నశించిపోతున్నారు కాబట్టి యేసును పంపి వారు రక్షించాలని దేవుడు అనుకున్నాడని చాలా మంది చెప్తారు. ఓహో, ఎంతటి విచారము! ఆ విధంగా నేను నా ఆఫీసు నుంచి పారిపోను. కొన్నిసార్లు చేసినట్లుగా ఆ విధంగా నేను మాట్లాడాను. దేవుని మాట ఏంటి? ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షించబడరో దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానము ద్వారా ఖచ్చితంగా ఎరిగి ఆయన ముందుగా ఏర్పరచుకున్న వారు రక్షణ కొరకు యేసును పంపెను. దీనికి ఐదవ వచనం ముందు పౌలు చెప్పలేదా, ప్రపంచమన్నది నిర్మాణము కట్టుమునకే ఆయన మనల్ని ఏర్పరచుకునేను అని అది మన యొక్క స్వాస్థ్యం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే యేసు వచ్చి వెల చెల్లించాడు. ఏంటది? మనకు పాపము ఆరోపించబడుకున్నట్లు ఆయన తన రక్తమును చెల్లించాడు. నీవేం చేయవు. సత్యమును గురించిన జ్ఞానం ఎరిగి ఉండి ఇష్టపూర్వకంగా పాపం చేయడానికి బలి ఇక లేదు. అదేంటి అని మీరు లేచి అడగవచ్చును. తెచ్చుకుని సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన వారు వారెప్పుడు కూడా సత్యమును చేర్చుకోలేదు, కానీ దాని యొక్క జ్ఞానమును వారు తెలుసుకున్నారు. సరే, ఒక్కసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మను పొంది వాక్యం యొక్క శక్తిని రుచి చూచిన వారు పడిపోతే మరలా లేచుడు అసాధ్యం. వారే సరిహద్దు విశ్వాసులు. అందులో గురించి చాలా మంది నాకు ఉత్తరాలు రాశారు. ఆ సరిహద్దు విశ్వాసులు కూడా యెహోషువ కాలేబుతో పాటు నడిచి అక్కడికి వెళ్లారు. ఇందువలన అక్కడ ఉన్నటువంటి దేశాన్ని మనం పరిశుద్ధాత్మని పిలుస్తున్నాము. ఇక్కడ అక్కడ పరిశుద్ధాత్మని వారు అక్కడికి వెళ్లారు. అక్కడ వాగ్దానం ఉన్నది. 10 గోత్రాల నుండి 10 మంది వేగులు వారు వెళ్లారు అని చెప్పబడుతున్నది. వారి యొక్క స్వాస్థ్యాన్ని వారి చూచు కొరకే వెళ్లారు. వారి స్థానములు అక్కడ చూచడానికి వెళ్లారు. అందుకని వేగులు వారిని పంపుతున్నాను. అందరూ తిరిగి వెళ్లారు. మనం హోలీ లోర్స్ గా పిలువబడుతున్నామే అనేది అయినా అది మనకు సాధ్యము కాదు, అసాధ్యం అని అన్నారు. యెహోషువ కాలేబులైతే అదెట్లు కాదు చూద్దాం అని అన్నారు. కనుక వారు వచ్చి దాన్ని చూశారు. అక్కడికి వచ్చి పెద్ద ద్రాక్షగలు తెప్పించేది. వారు ఎట్లు తిరిగి వచ్చి ఇలా అన్నారు, అబ్బాయి ఆ దేశం చాలా గొప్పది, దానికి రుజువును చూడండి, మంచి భూమి అని అన్నారు. కానీ మనం అది చేయలేం. మనం వారి ఎదురు నిలవలేం. అవి పెద్ద సంస్థలు, అవి పెద్ద పెద్దవి. ఇది ఏమి బాగలేదు, మనం అది చేయలేం. లేదు లేదు లేదండి, మనం స్వాధీనపరచుకోలేం. తిరిగి ఆప్సపు కొండల దగ్గరికి ఐగుప్తుకు పోదాం. అక్కడ ఉన్నట్లయితే బాగుండేదే. ఇది చాలా ఇరుకుదారి, ఇది చేయలేం, అది చేయలేం అని అన్నారు. బుద్ధుడిని కొలయబెట్టన్నారు. మీరందరూ ఊరుకోండి. మోషం ఇలాగన్నాడు, మీరు నోరుమోయండి, ఒక సమతి చెప్తాను. అయ్యయ్యో, మనం స్వాధీనపరచుకోలేం. నేను భూతం వదలలేను, నేను బుద్ధ స్త్రీల వలే ముసలి వారి వలే జుట్టు పెంచుకోలేను. నేనేం చేయాలో నాకు తెలియదు. నా పుట్టి పట్టే బట్టలు నేను తీసివేయలేను, నాకు తెలియదు. నా సువేత్తు మనలేను. మీరు ఇటువంటి హీనమనకు మాదిరిగా ఉన్నారు చూడండి. నేను చేయలేనంటున్నా. ఎట్లంటున్నాడు? ఓ మంచిది, హల్లెలూయా, దాని మనం స్వాధీనపరచుకుంటాం. పెద్ద పట్టణాలు వారు చూస్తున్నారు. యెహోషువ కాలేబులు దేవుడు చేసిన వాగ్దానాన్ని చూస్తున్నారుప్పటికీ కూడా వాక్యముతో నిలచిండు, వాక్యముతోనే ఉండు. ఇతరులాగా చెప్పాడు, మీలో పుట్టేవాడు మరుమరుస్తు పొంది పాపక్షమైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమున పొందుకుంటారు. ఈ వాగ్దానము వాగ్దాన దేశం ఏంటి? ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురుస్తున్నందుకని ప్రభు దగ్గరికి ఎందరిని పిలచడం వారందరికీ చెందుతుంది. దయచేసి బాధపడవద్దు. చూడండి, పిలిగ్రిమ్ హోలీనెస్ నాజరీను మొదలు సంఘ శాఖల వారు మీరు శుద్ధీకరణలోనికి వచ్చి ఉన్నారు. ద్రాక్ష పళ్ళను చూచి దాన్ని చూశారు, కానీ వెనుదిరిగిపోయారు. అయితే ఏమి జరిగిందో చూడండి, వాగ్దాన దేశంలోనికి ఎన్నడూ వెళ్లలేకపోయారు. నజరీన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు ఇంకెవరైనా గాని ఈనాడు గొప్ప స్వస్థత కూటలు గాని అద్భుతాలు సూచికలు గాని జరిగించుతున్నారేమో చూడండి. చెప్పండి, ఒక్కరిని చూపించండి, మీరు ఐగుప్తులు స్థిరపడిపోయారు, ఉల్లిపాయల తట్టు తిరిగి ఉన్నారు, మీరు కాదేశ్ బనియాలో ఆగిపోయారు. అవును, గమనించండి, హెబ్రీ 6వ అధ్యాయంలో ఒక్కసారి వెలిగించబడి తప్పిపోయిన వారు నూతన పరచబడటం అసాధ్యం. మీకు అది బాగా తెలుసు. మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోనండి. పరలోకస్థమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలేవారై చూడండి, రుచి చూచారు. ప్రజలు మందిరానికి వెళ్తారు, కూర్చొని ఇలా చెప్పుకుంటారు, వారు నిజమే కావచ్చునేమో, ఇది నేమో నిజమవచ్చును. అందుకు చాలా విశ్వాసం కావాలి. అది అలాగే పరలోకస్థమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలేవారై నిబంధన రక్తము ద్వారా శుద్ధి పొంది తిరిగి దానినే మరలా అపిత్రము అనుచున్నారు. ఒక బోధకుడు మాదిరిగా తన తల్లి అతని పంపివేసినది, నన్ను ప్రభు దాసునిగా పిలుచుకున్నాడు అని చెప్పుకుంటాడు. మంచిది నాన్న, మొదట నేను చేయవలసినది బోర్డు కడగాలి, మొదట నిన్ను ఒక బడికి పంపాలి. అంతకంటే ఆమె చేసే కీడు మరొకటి లేదు. అవును, అతనిలో దేవుడు ఉంచినటువంటి ప్రతి సంగతిని వారు తీసివేస్తారు. అవునది నిజం, గమనించండి. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానముని ఇష్టపూర్వకంగా పాపము చేస్తే దాని వాక్యములు చూడండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కడి రీతిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తున్నది. అది చూడండి, సత్యమును కూర్చున్న జ్ఞానం అది నిబంధన రక్తమునే త్రోసివేస్తారు, నెట్టివేస్తారు. ఓ, నేను దేవుని ఎందు నమ్మకం ఉంచున్నాను అని ఒకరు చెప్తాడు. ఏ, నీవు మొదటి పెట్టి వేసినట్లే. నిజంగా నేను శుద్ధీకరణ అవుతున్నాను. మంచిది, నువ్వు సరిహద్దుల్లో ఉన్నావు, పరిశుద్ధాత్మ పొందడానికి సిద్ధంగా ఉన్నావు. అయితే వెనుదిరిగిపోయి నీవు దాన్ని కూర్చి నాకేం తెలియదని చెప్తున్నావు. నేను అలా చేస్తే నాకు తెలియదు, నాకు తెలియదు. కానీ ప్రజలకు వారు ఏం చెబుతున్నారో తెలుసా? దాన్ని తెలియచేయగానే చేయగలను లేదో నాకు తెలియదు అంటున్నారు. కాదు, అందులో చేరితే చాలు అనుకుంటున్నారు. చూసారా, చూసారా ఏమి జరుగుతుందో మీకు తెలుసా? వారు ప్రవేశించడానికి అసాధ్యమని చెప్పబడుతున్నది. వారు తమ యొక్క కృపాదినమును మీరి వారు పాపం చేస్తున్నారు. ఆ విధంగా బైబిల్ తెలియజేస్తున్నారు. ఇది కఠినమైన మాటనే నాకు తెలుసు. అయితే పరలోకిస్తున్న ప్రతి వరము రుచి చూచి తప్పిపోయిన వారిని బైబిల్ చెప్తున్నది. శుద్ధిగా నేను నమ్ముతాను, పవిత్రముగా పరిశుద్ధముగా జీవించడం అనేది నేను నమ్ముతాను. ఇది నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మం చూశావు, బైబిల్లోని మిగతా సంగతులు కూడా చూశావు. అయితే ఏం చేశావు? ఏ నిబంధన రక్తముతో నీవు శుద్ధీకరించబడినావో దానే నీవు అపవిత్రంగా ఎంచుతున్నావు. నీవు అస్థితికి రావటానికి లోకంలో ఏది నీకు కారణమైనది? అంత హీనమైన పాపిగా ఉన్నట్లుగా నిన్ను చేసింది ఏంటి? నీవు చేయకూడనవి, నీవు చేయుటకు నీ జీవితంలో త్రాగుడు త్రీమునకు పాపములు ఎందుకు ప్రవేశించినవి? దాన్ని చేసింది ఎవరు? నిబంధన రక్తము. ఆ దేశంలో ఉన్న ద్రాక్షాపన రుచి చూచి దగ్గరగా వచ్చావు, మరి సువార్తను గురించి సిగ్గుపడుతున్నావు. నీ సంఘర్షకి కొరకై దేవా కరుణించు. అవునండి, నిబంధన రక్తం అపుత్రులుగా ఎంచావు, కృపాక్రలు హేళన చేశావు. ఆ దేశంలో నీవు ప్రవేశించడానికి అతనికి అసాధ్యమది. నిన్ను అడుగుతున్నాను, ఏమైనది? నేను ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను. బైబిల్ ఎగిరి ఎవరైనప్పటికీ కూడా కొన్ని మాదిరిలు తీసుకుని మాట్లాడతారు. అందులో ఎవరికైనా వాగ్దానంలో ప్రవేశించారా? ఏ ఒక్కరూ చేరలేదు. ఎవరు వెళ్లారు అందులోనికి? ఎవరైతే మనం స్వాధీనపరచగలుగుతాం, మనం పరిశుద్ధాత్మను పొందగలం, ఎందుకనగా దేవుడు అలాగూ చెప్పాడు అని అన్నవారే వెళ్లారు. ఆరు మనసు పొంది ఏసుక్రీస్తునామములో బాప్తిస్మ పొందినచో పరిశుద్ధాత్మను పొందుదని పేతురు పెంతెకొస్తున్నానని చెప్పాడు. ఆ వాగ్దానం నాకు చెందుతుంది, అందుకు నేను ఇష్టపడుతున్నాను. ఆ వాగ్దానం నాది. ఇప్పుడు ఆ వాగ్దానం నాది, దాన్ని నేను చేర్చుకున్నాను, అది నాది. నిజం, వారు మాత్రం అందులో ప్రవేశించారు. అయితే సహోదరుడే, అది పునరుద్ధరణలో జరుగుతుంది అని నీ బంధువు వారెక్కడ ఉంటారు? ఉండరు. లేదండి, వారెక్కడ ఉండరు. నిన్ను నీవే మోషే అటువంటి వాణిగా గొప్ప చేసుకుంటున్నావు, అబ్రహాము చూశావని చెప్తున్నావు అని వారు అన్నారు. అబ్రహాము చనిపోయాడు అని ఆయన అన్నాడు. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహామును చూశానని ఆయన చెప్తున్నావు. అబ్రహామునికి ముందే నేను ఉన్నాను ఆయన చెప్పాడు. నేనున్నాను నిత్యము వర్తమాన కాలమే. ఆయన నిత్యుడు దేవుడు, నిన్ను కాదు రేపు కాదు, నేను ఉన్నవాడు. చూశారా, దేవుడు నిత్యము ఉన్నవాడు, ఎలోహీం ఉన్నవాడు. అందుకొరకై వారు ఆయన చంపడానికి ఇష్టపడ్డారు. మా పితరులు 40 ఏండ్లు అరణ్యములో మన్నాను తినారని మీరు చెప్తున్నారు. దేవుడు ఆకాశం నుంచి ఆహారం కురిపించి వారిని పోషించాడు. వారు మందిరానికి వెళ్లారు, 40 సంవత్సరాల పాటు మంచి సంఘ సభ్యులుగా ఉన్నారు. మా అమ్మమ్మ మందిరంలోనే చనిపోయినది, మా పితరులు అరణ్యములు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు అని వారు అన్నారు. వారందరూ చనిపోయారు అని యేసు చెప్పాడు. చావు అనగా నిశ్చయ ఎడబాటు. వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. అయితే నేను చెప్పిన దేవునిగా పరలోకము దిగి వచ్చిన ఆహారము జీవాహారమును నేనే. ఈ ఆహారము తినవాడు నిత్యము జీవించును, నిత్య జీవన పొందును, నశింపడు. అంత్య దినము నేను వారిని లేపుతాను. సహోదరుడా, ఆయన ఆశ్చర్యకరుడు కాదా?
Wonderful. risen Jesus, our Lord, wonderful. Eyes have seen, ears have heard, what is recorded in God's Word. Isn't Jesus our Lord wonderful?
Adi Astomena, ఇప్పుడు మన మధ్య వివేచన ఆత్మ సంచరించడం చూస్తున్నాం. ఆయన అద్భుతాలు సూచికలు జరిగించడం మహత్కారం చేయటం మనం చూశాము. రాయబడిన వాక్యములో అది చూశాము, అది స్థిరపడుతూ చూశాము. రెండు మూడు నిమిషాల్లో నీటి బాప్తిస్తం ఉన్నది. బాప్తిస్తం పొందుకునే స్త్రీలు ఇటువైపు, పురుషులు అటువైపు రండి. పురుషులు ఎడవైపు నుండి ఇక్కడికి రండి, స్త్రీలు ఇటువైపు రండి. బట్టలు పట్టుకుని స్త్రీలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉదయం దేవుని వాక్యం విని మార్పు పొందిన స్త్రీ పురుషులు ఇక్కడ ఉన్నట్లయితే రండి. దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుంటాడేమని నమ్మినట్లయితే, నిజంగా నీవు నీ యొక్క పాపాన్ని గురించి పూర్తిగా పశ్చాత్తాపడినట్లయితే, రక్తము ఏమి చేయలేదు, దేవుని ఏదో నీ విశ్వాసం చేస్తున్నది. దేవుని పిలుస్తున్నాడు అని పిలుస్తున్నాడు. ఇప్పుడే అది ఆయన చేస్తున్నాడు. ఎప్పుడు బాప్తిస్తం పొందలేదు. నేను ప్రారంభించి వేరుగా జీవించితే మంచిది. ఆరంభించండి, అప్పుడు మీరు వేరుగా ఉండదు. మొదటి మీరు ఆరంభించవలని చూశారా? మీరు ప్రారంభించి చూడండి. నేనడు అలాగ నేను చూడలేదు అని మీరు అంటారు. ప్రియ సహోదరుడా, ఎవరైనా ఒక వ్యక్తి లేఖములో ఇంకొక విధంగా ఉన్నట్లుగా ఉన్నట్లు 31 సంవత్సరాల పరిచయం నేను చూశాను. ప్రపంచమందంతటా బిషప్పులు మొదలగు వారి మధ్య కూడా యేసుక్రీస్తు యొక్క నామములో తప్ప ఇంకొక విధంగా ఎవరైనా ఒక వ్యక్తి బాప్తిసం పొంది ఉన్నారేమో వాక్యములో చూపించండి. బాప్తిసం పొందిన వారందరూ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందని వారు తిరిగి ఆ నామములో పొందారు బాప్తిసము. దేవుని ఒక పేరు ఉన్నది, ఆ పేరు యేసు. అది ఆయన పేరు. ఆయన తన కుమారుని పేరును తీసుకున్నాడు. శరీరెత్తిగా యేసు ఉన్నాడు, అది మనకు తెలుసు. పరిశుద్ధాత్మ కమ్ముకున్న దేవుని కుమారుడు. ఏకత్వం వారు చెప్పిన రీతిగా మనం పట్టుకోవట్లేదు. దేవుడు నీ వేరు వల్లే ఉన్నాడని వారు అంటారు. దేవుని యొక్క మూడు గుణ విశేషాలు మనం నమ్ముతున్నాము. మూడు గుణ విశేషాలలో దేవుని మనం నమ్ముతున్నాం. వాటిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఒకడే దేవుడు. చూశారా, అది నిజం, అది నమ్ముతున్నాము. దేవుడు మూడు కార్య నిర్వాహకులు జీవించడని మనం నమ్ముతున్నాము. ఒకప్పుడు భూమి మీద ఆయనకు ఒక కార్య నిర్వాహకము ఉండెను. స్త్రీలు అటువైపునకు, పురుషుడు వైపునకు రండి. అంతా సిద్ధమవుతుంది. ఇప్పుడు వారు బాప్తిస్తానికి సిద్ధపడుతున్నారు. సరే, దేవునికి మూడు కార్యనిర్వాహకములు ఉన్నది. అందులో ఒకటి పితృత్వముగా పిలువబడింది, లేదా దాని తండ్రి కాలము. మరి ఒకటి కుమారత్వము. ఇంకొక దాని పరిశుద్ధాత్మ అంటాము. ఈ దినాన తండ్రి ఏ కాలంలో ఇప్పుడు పనిచేస్తున్నాడు? పరిశుద్ధాత్మగా. క్రితం దినాల్లో ఆయన ఏ విధంగా ఉండెను? యేసు. అంతకు దినాల్లో ఏ విధంగా ఉండెను? కాబట్టి దేవుడు ఒక్కడే అన్నా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, అవి మూడు ఒకే దేవుని యొక్క కార్యనిర్వాహకములు. ఒక్క దేవుడే. తండ్రి అనేది పేరు కాదు, అవునా? మిమ్మల్ని అడుగుతున్నాను. మత్తయి 28:19లో యేసు ఇట్లా చెప్పాడు, కాబట్టి మీరు వెళ్లి సర్వలోకమైన సువార్త ప్రకటించండి, వారికి తండ్రి యొక్క నామములు NAME బాప్తిస్తమియ్యండి. మీరు వాక్యం ఎంత బాగా ఎరిగినారో నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. నేను గీతం దాటిపోతే నాకు చెప్పండి. ఆయన వారికి ఇలాగా చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్తం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. నా నామను వారు దయ్యములు వెళ్లకుంటుదురు, నిజమేనా, కృత భాషలు మాట్లాడదురు, సర్పములు ఎత్తిపట్టుకుందరు. నేను మత్తయి సువార్తను తెలియజేస్తున్నాను, వినండి. ఇప్పుడు ఏ చరిత్రకారులు నేను అడుగుతున్నాను. ఇది టేప్ మీద ఉంటున్నది, ఇది ప్రపంచానంతరికి వెళ్తున్నది. ఏ లేఖన భాగాన్ని వచ్చి చూపించమని ఏ చరిత్రకారుడైనా అడుగుతున్నాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మక నామములో బాప్తిసమిచ్చినట్టు కాథలిక్ సంఘము నైసియ ఆలోచన సభ యొక్క ప్రారంభించినది. అంతకుముందు ఏ ప్రొటెస్టెంట్ అయినా కానీ ఆ విధంగా బాప్తిస్మ పొందిన చరిత్రలో లేనే లేదు, లేఖనంలో గానీ లేదు. అదేమో చూయించండి, ఏ చరిత్రకారుడైనా అది టేప్ మీద ఉంటున్నది, ప్రపంచమంతటికి వెళ్తున్నది, 37 భాషల్లో అనువదిస్తారు. సముద్రమేర చేసే యాత్రకు ఖర్చు నేను భరిస్తాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అను సిద్ధాంతములు, అనగా బాప్తిసం యొక్క సిద్ధాంతములు, అది కేథలిక్ తప్పుడు బోగస్ బోధ. క్రైస్తవ బాప్తిసము కాదు. అవును, దానిని కథలిక్ చర్చి నుండి న్యూట్రన్ తెచ్చి క్యాటకిజం ద్వారా దాన్ని వెంబడించాడు. ఈనాడు ఇది దేవుని కుమారుల ప్రత్యక్షత రోజు. జగదుత్పత్తికి ముందే దాచబడిన మర్మములు బయలుపరచబడి యొక్క రోజు ఇది. నిజంగా ఇది ఆ ఘడియే. తండ్రి యొక్క కుమారునిక పరిశుద్ధాత్మక నామములో ఎన్నడూ ఏ వ్యక్తి బాప్తిసం పొందలేదని గుర్తుంచుకోండి. చివరి పోస్టులు సరిపోయిన 300 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మక నామములో బాప్తిసం పొందలేదు. నైసియా తండ్రుల చరిత్ర, నైసియా ఆలోచన సభ అను రెండు గ్రంథములు నేను చదివాను. అక్కడి నుండి వారు క్రైస్తవ ప్రపంచ సంఘము అను దాన్ని స్థాపించారు. దాని నుండి ఒక సంస్థను తయారు చేసి జిల్లాలని బలవంతంగా అందులోనికి లాగారు. అదే కేథలిక్ సంఘము. కేథలిక్ అనే పదానికి ప్రపంచ వ్యాప్తము అర్థం. ఒక ప్రపంచ క్రైస్తవ సంఘం, ప్రపంచ వ్యాప్తం. ఈ క్రైస్తవి అనే ప్రపంచమంతటా ఒకటే సంఘము కప్పును అని వారి అభిప్రాయం. బలవంతంగా ప్రజలను అందులోకి లాగారు. ఇక్కడ వీరు వీనస్ తీసివేసి మరిని పెట్టారు, వారి జూపిటర్ తీసివేసి పౌలును పెట్టారు. ఇంకా అన్యత్వమే, అన్యాచారమే. అవును, 500 తర్వాత కేథలిక్ సంఘం వచ్చినది. ఇప్పుడు లూయిస్విల్ లో ఒక చిత్రం ప్రదర్శించబడుతున్న దాని పేరు బెన్హర్. కొంతకాలం క్రితము 10 ప్రదర్శించారు. అంధకార యుగంలోని 1500 ఉన్న అటువంటి దాన్ని వారి చిత్రంగా తీసుకుంటే బాగుండేది, వారి అది నిర్మించితే బాగుండేది. అది తీయాలని నేను ఆశిస్తున్నాను. 1500 పాటు అన్యుల యొక్క హింస, ప్రతి వారిని బలత్కారంగా పట్టుకుని చంపారు, తలతో ఉరివేశారు. ఎద్దును ఒకవైపు, మనిషిని ఒకవైపు పెట్టి ఏదో ఒక దాన్ని ముద్దు పెట్టుకోమని నడిపించి వారిని సిలువ వేశారు. స్విట్జర్లాండ్ లో నేను వారి నాలుకలను కూసి వారిని కట్టి చంపిన కొయ్యలను నేను అక్కడ పట్టుకున్నాను. వారిని దయ్యములని పిలిచారు. అది నిజంగా నిశ్చయమైన వస్తువు. అదే ఆత్మ ఈ రోజు కూడా నివసిస్తుంది. చట్టం వల్ల వారు ఏమి చేయలేకపోతున్నారు. అందుకు స్వాతంత్రం వచ్చే వారు ఎదురు చూస్తున్నారు. ఇది బైబిల్ చెప్తున్నది. కరుణాని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారి రూపం బయటపడుతుంది. నాకు తెలిసినంత వరకు అందుకు త్వరలోనే ఓటు వేస్తారు. చూసారా, అది వస్తుంది. దాన్ని తెప్పించుకోవడానికి మార్గం ఇప్పుడు లేదు. అది రావలసి ఉన్నది. అది వస్తుంది, రానున్నది. దాన్ని మీరు గమనించండి. అయితే సహోదరుడా, ఒక సంగతి తెలుసుకో, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఆమేన్. ముందుకు సాగండి, దీన్ని చూడండి. అవును, లాంసా బైబిల్ అనువదించిన ఆ వ్యక్తిని గురించి నేను చెప్పాను. పాత నిబంధనలో దేవుని గుర్తును అతను చూశాడు. అందులో 3 చిన్న ముక్కలున్నవి. ఏంటవి అని అడిగాను. 3 గుణ విశేషాలతో ఉన్న దేవుడు అని చెప్పాడు అతడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కదా అని అన్నాను. నీవు దాన్ని నమ్ముతున్నావా అని నా వైపు చూశాడు. అవునండి అని చెప్పాను. అతడు ఇలాగ చెప్పాడు, ఒక రాత్రి నేను ఆ వివేచన చూశాను. నీవు దేవుని ప్రవక్తం అనుకున్నాను. దేవుని నిన్ను దేవించుడుగాక నన్ను కౌగులించుకుని అది నాకు తెలియను అని అన్నాడు. అయితే అమెరికా వారు అదేంటూ వారికి తెలియదు. వారికి అసలు ఏమీ తెలియదు. వారు తూర్పు దేశం యొక్క గ్రంథాలు తీసుకుని పశ్చిమ దేశం యొక్క గ్రంథాలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారి బైబిలే వారికి తెలియదు. ఒక మరి ఇతర నామం బాప్తిసం ఇవ్వబడలేదు. ప్రతి వారు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందారు. ఒక్క దేవుల్లో 3 వ్యక్తులు లేరు. ఈ మాటలు చెప్పింది డాక్టర్ లాంసా, లాంసా బైబిల్ అనువాదికుడు. ఐజన్ వరకు ప్రపంచంలో ఉన్నటువంటి దౌత్యవేత్తలందరికీ అతని సన్నిహిత స్నేహితుడు. నన్ను అతడు ఆలింగనం చేసుకుని ఈ విధంగా అన్నాడు, అందుకొరకు నిన్ను వారు కాల్చి చంపుతారు అని అన్నాడు. అయితే గుర్తుంచుకో, అలాంటి వారందరూ కూడా అందుకొరకు చంపబడ్డారు. చర్చల్లో ఉండినటువంటి ఆనాటి పేతురు వలె నేను ఉండాలని ఆశిస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు భయంతో ఉన్నాడు. ఓ, ఏంటి సంగతి అని అడిగాడు. నీవు ఉరితీ పడబోతున్నావని తెలుసా నీకు అన్నాడు. అవును అని పేతురు చెప్పాడు. ఈ రోజు నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడు. అవును అన్నాడు. నీవు లింగం లేదా అని అడిగాడు. లేదు అని చెప్పాడు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు నీవు ఒకటివి కదా అని అన్నాడు. అవును అని చెప్పాడు. ఏం జరిగింది అని అతను అడిగాడు. అతడు కూర్చొని విషయమంతా కథంతో చెప్పాడు. అతడు చెప్పాడు, ఈ ఉదయం నేను స్వేచ్ఛగా పోగలుగుతాను, నేను వెళ్లిపోయి వారి సంఘశాఖలో చేరి జీవించగలుగుతాను, విడుదల పొందగలను. అయితే నేను పట్టినప్పుడు గవిని దాటి అలా వస్తున్నప్పుడు ఒకరు నడిచి వచ్చుకుంటూ చూశాను నేను. ఆయన ఎవరూ నాకు తెలియలేదు. ప్రభువా, నీవెక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. నేను మరలా సిలువ వేయబట్టడానికి వెళ్లిపోతున్నాను, నేను నీ వెంటనే వస్తాను అని అన్నాడు. అదే సమయంలో సిమోను పేతురు ఎవరు అని అడిగారు. ఇక్కడే నేను ఉన్నాను అని చెప్పాడు.
Walked right on out. That boy touched him on the shoulder and said, wait a minute, Simon. I accept that God too. And now I'm not afraid. Let mine be the next one. That's right. Hallelujah. It's dripping with blood. Yes. It's dripping with blood. This Holy Ghost gospel is dripping with blood. The blood of the disciple who died for the truth. This Holy Ghost gospel keeps dripping with blood. The first one to die for this Holy Ghost plan was John the Baptist, but he died like a man. Then came the Lord Jesus. They crucified him. He preached that the Spirit would save man from sin. There's Peter and Paul and John the Divine. They gave up their lives so this gospel could shine. They mangled their blood like the prophets of old. So the true word of God could honest be told. There's souls under the altar crying how long for the Lord to punish those who've done wrong. Listen, but there's going to be more who'll give their life's blood. Yes. For this Holy Ghost gospel and its crimson blood, it's dripping with blood. Yes, it's dripping with blood. This Holy Ghost gospel, it's dripping with blood. The blood of the disciple who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. Just a scripture before we go. And they said unto Peter and the rest of them, men and brethren, what shall we do to be saved? Peter said unto them, repent, every one of you, and be baptized in the name of Jesus Christ for the remission of your sins, and you shall receive the gift of the Holy Ghost. For the promise is unto you and to your children and to them as far off, even as many as the Lord our God shall call. The Lord bless now. While we get out of the way, you can watch the baptism as we finish.